The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు వేదిక కార్యక్రమం December 9, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్కారం అండి శ్రోతలందరికీ, మైండ్ మీడియా శ్రోతలందరికీ నమస్కారం అండి. ఆదివారం పూట ఇప్పుడు మా వేదిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నేను ఆనంద్ స్వరూప్ అండి, అలాగే నాతో పాటు ఆనంద్ కృష్ణ గారు కూడా ఉన్నారు. హలో ఆనంద్.
యా నమస్కారం, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్.
గుడ్ ఈవినింగ్.
మీకు కరెక్ట్ అయిన పాట పెట్టారు అనంత్, మైండ్ మీడియా వాళ్ళు. జస్ట్ ప్రోగ్రామ్ స్టార్టింగ్ ముందరే లాలి లాలి అని చాలా తాగింది, అంత లోపల మనం వచ్చేసాం.
సూపర్. సో ఇంతకేంటంటే మనం ఆల్మోస్ట్ 2 weeks లేము. సో ఆల్మోస్ట్ 2-3 weeks మనం ఈ షో క్యాన్సిల్ పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాం అనమాట, మా వ్యక్తిగతమైన కార్యక్రమాల వలన, వాటి వలన. సో వీఆర్ బ్యాక్ అగైన్. నేను క్లాస్ గా చెప్పాను ఉన్న విషయాన్ని చెప్పేశారు.
మనం క్లాస్ లో ఉన్నప్పుడు ఎలా చెప్పాం అలా చెప్పారు,
అలా చెప్పారు. కానీ నా సంగతి కానీ ఆనంద్ మాత్రం చాలా పుణ్యక్షేత్రాలు, అలాగే కొంత టూరిజం కూడా చేస్తున్నాడు, అలాగే మంచి ప్రోగ్రామ్ కూడా నాకు తెలిసి అటెండ్ అయ్యాడు. అది రాజ్ వేదం అని ఒక ఆయన ఉన్నారు మనకి, ఇక్కడ యుఎస్ రెసిడెంట్. ఆయన పెద్ద ప్రొఫెసర్. సో ఆయన యొక్క మీటింగ్కి, ఆయన యొక్క లెక్చర్కి ఆనంద్ అటెండ్ అయ్యాడు హైదరాబాద్లో. సో ఆనంద్ మనతో ఆ డిస్కషన్ కూడా షేర్ చేసుకుంటాడు అక్కడ జరిగిన అన్నీ కూడా. సో మనం ముందుగా అసలు ఈ కార్యక్రమం, ఈ ఎపిసోడ్ యొక్క ఎజెండాతో స్టార్ట్ చేద్దాం. సో మా మెయిన్ టాపిక్స్ అండి, ఈసారికి టిఎం కృష్ణ అని ఒక ఆయన ఉన్నారు. మనలో కొంచెం ఇంగ్లీష్ ఛానల్స్ అన్ని ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుస్తాడు ఆయన. హిందూలో బాగా ఆర్టికల్స్ రాస్తున్నారు ఈ మధ్యన. ఇంకా బాగా చెప్పాలంటే రమన్ మెగసేసే అవార్డు గ్రహీత ఆయన కూడా. సో ఈ రమన్ మెగసేసే అవార్డులు వచ్చిన వాళ్ళందరూ ఇన్స్టెంట్ గా ఈ ఇండియన్ ఎలీట్ లో పర్టికులర్ గా బాగా ఫేమస్ అయిపోతారు. సమ్మన్ లైక్ టిఎం కృష్ణ ఒక పెద్ద ఎగ్జాంపుల్ అనుకోవచ్చు, అలాగే అరవింద్ కేజ్రీవాల్, నోబడి నుంచి వాళ్ళు ఆ అవార్డు రావడం వాళ్ళు మీడియాలో కానీ ఇంకా కొంత ఈ క్లాస్ సొసైటీలో ఉన్న క్లాస్ ఉంటారు కదా, వాళ్ళలో బాగా ఫేమస్ అయిపోతారు. సో టిఎం కృష్ణ గారి గురించి మాట్లాడుకుందాం. అలాగే ఆయన ఈ మధ్యకాలంలో ఒక కాంట్రవర్సీలు ఎదుర్కొన్నాడు, అది రిలేటెడ్ టు హిందూ కాబట్టి మేము అది టేకప్ చేసామండి, మీ అందరి దగ్గరికి తీసుకొచ్చాం అది. అలాగే మీ అందరికి ఒక 2-3 సంవత్సరాల క్రితం ఒక కాంట్రవర్సీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఏఐబి కల్చర్, ఏఐబి అంటే ఆల్ ఇండియా బ్యాక్ షో. సో అది బాంబే హెడ్ ఆఫీస్ గా వాళ్ళు కొంతమంది స్టాండప్ కామెడియన్స్ క్రియేట్ చేసిన క్లబ్ అది. ఒకనొక టైంలో ఏమైందంటే ఈ పర్టికులర్ గ్రూప్ వాళ్ళందరూ కలిసి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టి స్టార్టెడ్ రోస్టింగ్ దెమ్. సో అది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. వాళ్ళలో జరిగిన రీసెంట్ అడ్వాన్స్మెంట్స్, వాళ్ళ యొక్క కెరీర్లో వచ్చిన కుదుపులు, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అవి హిందూ కల్చర్కి ఎలాగా రిలేట్ అవుతాయి అనేది మేము మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థం అవుతుంది. అలాగే నేను ఈ మధ్యన ఊరికే మా లైబ్రరీలో చూసిన ఒక పుస్తకం అల్బెరూనీస్ ఇండియా. సో నేను ఇంకా పూర్తిగా చదవలేదు ఆ బుక్ని, బట్ మీ అందరికి పరిచయం చేద్దామనే ఉద్దేశంతో నేను చదివినంత మేర కొంచెం చదివాను కాబట్టి ప్రీఫేస్ నుంచి కొంత అర్థమైంది నాకు. సో ముందు పరిచయం చేద్దామనే ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకొచ్చాము. అలాగే ఇంకొంచెం హిస్టారిక్ ట్రివియా ఉంది. సో అది
సో అనంత్, వీటిలో ఇంట్రొడక్షన్ లో కొన్ని ఇంకా అడిషనల్ గా మనం హైలైట్ చేయాల్సింది ఏంటంటే, ఈ టిఎం కృష్ణ గురించి మనం చెప్పినప్పుడు ఈయన కర్ణాటక సంగీతం విద్వాంసుడు అండి. సో ఈయనకి కర్ణాటక సంగీతం మీద ఉన్న అభిప్రాయాలు, దురభిప్రాయాలు ఇవన్నీ కూడా మనం చర్చిస్తాము. సోషలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఆయన కొన్ని వెలిపుచ్చారు. అలానే ప్రఖ్యాత సంగీత కళాకారిణి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, వీటి మీద సాగుతుంది చర్చ. టిఎన్ కృష్ణ గారి గురించి మనం మాట్లాడే టాపిక్ లో. అట్ ద సేమ్ టైమ్ ఏఐబి మేము ఎంచుకున్న విధానం ఎందుకంటే దట్ ఈస్ కూల్ యాటిట్యూడ్ కి సంబంధించిన అర్బన్ ఏరియాస్ లో ఉన్న దానికి. మన మన యూత్, మన మన పీపుల్ ఎలా డీరాసినేట్ అయ్యారు అనే దానికి ఎగ్జాంపుల్ కింద క్లాసిక్ ఎగ్జాంపుల్ అనాలిసిస్ లాగా చేస్తారు.
అండ్ మనం ముందుగా ఇవి స్టార్ట్ చేసే ముందు కొన్ని రీసెంట్ అప్డేట్స్ మనం ఇంతకు ముందు ఎపిసోడ్ లాగానే కొంచెం వాటి గురించి కూడా చెప్పుకుందాం. మ్యాంగ్లూర్ లిట్ ఫెస్ట్ అని ఒకటి డిసెంబర్ లో జరిగిందండి. ఆల్మోస్ట్ బాగానే అంటే హిందూ స్పీకర్స్ కొంతమంది అటెండ్ అయ్యారు. ఇంకా అట్లా చాలా కన్నుల పండుగగా వేడుకగా కూడా జరిగింది అది నిజానికి. లైక్ నితిన్ శ్రీధర్ గారు ఒక బుక్ పబ్లిష్ చేయబోతున్నారు, అది అనౌన్స్ చేశారు. దాని గురించి కూడా నితిన్ శ్రీధర్ అని ఆయన మెన్స్ట్రుయేషన్ మీద స్కాలర్ అన్నమాట. ఆయన మెన్స్ట్రుయేషన్ ఇన్ హిందూ ఇన్ సౌత్ ఏషియా, బిలీఫ్స్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ ఇన్ సౌత్ ఏషియా అనే దాని మీద, ఆ టాపిక్ మీద ఆయన బుక్ పబ్లిష్ చేయబోతున్నారు కొన్ని రోజుల్లో. మీ అందరికీ కూడా అది అమెజాన్ లో రాగానే నేను ఒకసారి మళ్ళీ హింట్ మీకు అలర్ట్ చేస్తాను. అలాగే ఇంకా ఇంకా అప్డేట్స్ దగ్గరకు వస్తే కర్తర్పూర్ అని ఒకటి అక్కడ సిక్కు వాళ్ళ పుణ్యక్షేత్రం అది. అక్కడ ఈ మధ్యకాలంలో ఏమైందంటే పాకిస్తాన్ వాళ్ళు అలౌ చేశారు అన్నమాట. అలా చెప్పచ్చా అలౌ చేశారు అని వచ్చా మనం, లైక్ ఒక బ్రిడ్జ్ మన ఇండియన్స్ కట్టారు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళడానికి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది బార్డర్ నుంచి ఆ ప్లేస్ కి. నిజానికి అది గురునానక్ తో సంబంధించిన ఒక పుణ్యక్షేత్రం అన్నమాట సిక్కులకి. సో ఇండియన్ జర్నలిస్టులు అందరూ వెరీ హ్యాపీ ఫర్ గోయింగ్ టు పాకిస్తాన్. అండ్ చిరంజీవి గనక ఇంద్రా సినిమాలో హెలికాప్టర్ దిగి కింద ముద్దు పెట్టుకుంటున్నట్టుగా అలాగ ఫీల్ అయ్యి పాకిస్తాన్ వెళ్తున్నందుకు వాళ్ళు ఫీల్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయ్యారు బర్కాదత్ అండ్ రాజ్దీప్ సర్దేశాయ్ వీళ్ళందరూ. సో అది అదొక. అలాగే దీని కాంటెక్స్ట్ లో ఖాళిస్తానీ ఇది కూడా మళ్ళీ స్టార్ట్ అయింది, లైక్ ఫ్రమ్ నవజోత్ సింగ్ సిద్ధు వాళ్ళ వైపు నుంచి కొంచెం అలాంటి మాటలన్నీ వినబడుతూ ఉన్నాయి. సో అదొక అప్డేట్. మన సౌత్ లోకి వస్తే కనుక మార్గళీ సీజన్ అంటే ఈ మార్గశిర మాసం మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ నెలంతా వాళ్ళు చెన్నైలో పర్టికులర్ గా ఈ కర్ణాటక సంగీత కచేరీలు వెల్లువలా జరుగుతూ ఉంటాయి, ఒక ఫెస్టివల్ లో భాగంగా జరుగుతుంటాయి అన్నమాట. వాటి గురించి మన ఆనంద్ మాట్లాడతాడు.
సో ఇప్పుడు ఇప్పుడు దాని గురించి చర్చిద్దామా? జస్ట్ టాపిక్స్
నువ్వు అప్డేట్స్ నువ్వు దాంట్లో వెళ్ళి ఆడియన్స్ లో కూర్చుని అట్లా ఉన్నావు కదా.
దాని గురించి అది నా ఉద్దేశం ప్రకారం టిఎం కృష్ణ మాట్లాడే ముందు మాట్లాడదాము. దీనికంటే ముందర ఇంకో రెండు చిన్న అప్డేట్స్ ఉన్నాయి. ఉరి ట్రైలర్ వచ్చింది కదా. ఉరి అంటే మీకు అందరికి తెలుసు సర్జికల్ స్ట్రైక్స్ జరగడానికి కారణమైన ఉదంతం ఉంది. సో ఉరి అనే మూవీని అది కూడా బాలీవుడ్ మూవీ అది దాని ట్రైలర్ రిలీజ్ అయింది. జస్ట్ ట్రైలర్ రిలీజ్ అయింది, దానిలో ప్యాషనెట్ గా ఇండియన్ ఆర్మీ గురించి చెప్పిన డైలాగ్స్ ఇవన్నీ నేషనలిజం ని పెంపొందించే విధంగా ఉంది. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అక్కడ ఏం జరిగిందని ఎవరికి తెలియదు కాబట్టి ఒక అడ్వెంచరస్ వేలో చెప్పడానికి ట్రై చేసిన ప్రయత్నం. జీరో డార్క్ 30 ఇలాంటి మూవీస్ వచ్చాయి కదా మనకి హాలీవుడ్ లో కూడా. సో అలాంటి ప్రయత్నాలు మన దానిలో కూడా జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్స్ ఈ కోర్ట్ ఆపరేషన్స్ వీటన్నిటి మీద అంటే రా ఏజెన్సీ వీటన్నిటి మీద వస్తున్నాయి ఇప్పుడు మనకి మెల్లమెల్లగా. బేబీ అని వచ్చింది అక్షయ్ కుమార్. సో ఫిక్షనల్ అవి ఇవి కూడా ఏంటంటే సెమై ఫిక్షనల్ అనుకోవచ్చు. ఆ పరమాణు కూడా ఇదే కేటగిరీలో చెందుతుంది. సో ఇలాంటిది వచ్చినప్పుడు మన మన సోకాల్డ్ లిబరల్ మీడియా ఉంటుంది కదా వాళ్ళు అది చాలా అంటే నేను కూడా చూశాను ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ వన్. దానిలో జింగోయిజం లేదు. ఇక్కడ వాడిన వర్డ్స్ ఏంటంటే బీ హోల్డ్ యువర్ సెల్ఫ్ టాక్సిక్ హైపర్ నేషనలిజం ఈజ్ ఆన్ ద వే సంథింగ్ అలాగా ట్వీట్ చేశారని. అవి వీళ్ళ వీళ్ళ యొక్క అంటే వీళ్ళకి ఫాసిజం అనే ఒక ఇది ఉంది కదా, వీళ్ళు ఏదైనా అంటే మనం ఏదైనా నేషనలిస్ట్ అనుకుంటే దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఫాసిజం, ఫాసిజం తో నేషనలిజం అనేది కూడా ఒక పార్ట్ అని లెఫ్ట్ లిబరల్ ముఖ్యంగా కమ్యూనిస్ట్ ప్రాపగాండా ఉన్న వాళ్ళు నమ్మే సిద్ధాంతం. సో దానిని
నిజానికి నిజానికి అంత బాగా సైన్యాన్ని ఉపయోగించి కొన్ని లక్షల కోట్ల మందిని చంపేసిన కమ్యూనిస్టులే కదా.
అది కరెక్టే, అది ఎవరు ఒప్పుకోరు అంటే వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోరు. వాళ్ళు ఏంటంటే అది వాళ్ళు ప్రజల్ని కరెక్ట్ చేయడానికి వాళ్ళు అనుకున్న పద్ధతి, అంతే తప్పితే మనం నేషనలిజం ఫీలింగ్ లో ఉండడం అనేది మళ్ళీ ఫాసిజం కిందకు వస్తుంది. సో ఆ కేటగరైజేషన్ మళ్ళీ వాళ్ళు వేరేగా చేసేసి చూపించే ప్రయత్నం. సో వాళ్ళు చేస్తే మాత్రం మంచిది అంటే వాళ్ళు అందులోనే దురుపయోగం చేశారు. ఇది ఇది అసలు క్లియర్ గా తెలుస్తున్న విషయం. ఎనీవేస్ దీని గురించి మనం దీని గురించి బ్యాక్ ఫైర్ కూడా అయింది. సో ఇవన్నీ అప్డేట్స్, జనరల్ గా ఇవన్న అప్డేట్స్. సో
అలాగే రాజ్వేదం గారి గురించి, నువ్వు రాజ్వేదం గారి
రైట్ రాజ్వేదం గారి గురించి నేను అటెండ్ అయ్యానండి హైదరాబాద్ లో ఇండిక్ అకాడమీ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. యాక్చువల్ గా రాజ్వేదం వెకేషన్ ని ఇండియాలో డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ తో ఆయన ఆయన యొక్క రీసెర్చ్ ఇప్పటిదాకా చేసేసి బేసికల్ గా రాజ్వేదం హీజ్ ఎ ప్రొఫెసర్ అండ్ హీజ్ ఎ సైంటిస్ట్. ఆయన చాలా సైంటిఫిక్ వేలో ఆయన ఆయన ఫేమస్ వీడియో ఉంటుంది ఇండియా అండ్ అన్టోల్డ్ సివిలైజేషన్ అని మనకి యూట్యూబ్ లో అవైలబుల్ ఉంటుంది. రాజ్వేదం, డాక్టర్ రాజ్వేదం. సో ఈయన సో ఇలాంటి ఇలాంటి దీన్ని అంటే ఈ అన్టోల్డ్ సివిలైజేషన్ అని చెప్పి ఈయన ఈయన చేసిన రీసెర్చ్, ఈయనకున్న ఫైండింగ్స్, ఈయన గ్యాదర్ కొలెక్ట్ చేసి గ్యాదర్ చేసిన సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి ఈ ట్రైన్ టు ఎస్టాబ్లిష్ దట్ అవర్స్ ఈస్ నాట్ ఎ బ్రోకెన్ సివిలైజేషన్. మనకనే ఇండస్ వ్యాలీ తర్వాత గుప్తుల కాలం వస్తుంది. సో బ్రోకెన్ సివిలైజేషన్ మధ్యలో ఏం లేదు. అట్ ద సేమ్ టైం మహాభారతానికి అంటే మహాభారత రామాయణ కాలాలకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి తర్వాత వచ్చే గుప్తుల కాలానికి అసలు ఎక్కడ పొంతం లేదు, అంటే మధ్యలో ఏమి గ్యాప్ వాయిడ్ వచ్చేసింది. కొంతమంది ఏంటంటే అది మిత్ అని బిలీవ్ చేస్తారు రామాయణ మహాభారతాలని, ఎందుకంటే వాళ్ళ ఎజెండాలు పెట్టారు. అలా కాకుండా ఈయన హీఈస్ ట్రైన్ టు లింక్ ఆల్ దోస్ జాయింట్స్ విత్ సైంటిఫిక్ ఎవిడెన్స్. అంతకుముందు మనం నీలేష్ నీలకంఠ గురించి మనం చర్చించుకున్నాము. దానిలో ఓన్లీ రామాయణం గురించి ఆయన రామాయణ మహాభారతాల గురించి ఆయన డేటింగ్ యూజ్ చేసి, బట్ ఈయనది హీఈస్ గోయింగ్ బియాండ్ దట్ వన్ అండ్ హీఈస్ ట్రైన్ టు ఎస్టాబ్లిష్ జెనెటిక్స్, జెనెటిక్ సంబంధించి, తర్వాత ఈవెన్ మైగ్రేషన్ ఆఫ్ ఏ హౌస్ ర్యాట్. ఓకే, అంటే గ్రెయిన్స్ ఉన్నప్పుడే మైస్ అనేవి వస్తాయి. సో అవి ఇండియా నుండే డిఫరెంట్ ప్రాంతాలకి మైగ్రేట్ అయ్యాయి అనే అనాలిసిస్, అంటే అంత అంత లెవెల్ ఆఫ్ అనాలిసిస్ జరిగింది, అలాంటి రీసెర్చ్ జరిగింది. సో ఆయన చాలా సైంటిఫిక్ గా చెప్పారు. సో ఇది ఇవి అట్ ద సేమ్ టైం ఆయన హిస్టరీలో మనకి డిస్టార్షన్స్ జరిగాయి అనేది. వాళ్ళు టీచర్స్ కి వాళ్ళకి వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేశారు. సో దట్ వాళ్ళు ఇప్పుడున్న టెక్స్ట్ బుక్స్ లో చాలా డిస్టార్టెడ్ వ్యూస్ ఉన్నాయి, దట్ ఈస్ ఆల్రెడీ దేర్. బట్ డీరాసినేట్ అయిన డీరాసినేషన్ అంటే ఏంటంటే మన మన యొక్క జాతి గురించి మనం అసలు కంప్లీట్ గా మనం పక్కకు పెట్టేసి దాని గురించి ఏం పట్టించుకోకుండా దాన్ని అవహేళన చేస్తుంది. సివిలైజేషన్ మనకి ఇంత ఒక కనీసం ఒక 10,000 ఇయర్స్ అన్బ్రోకెన్ సివిలైజేషన్ దాన్ని కంప్లీట్ గా పక్కన పెట్టేసి మనం ఏదో వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ తో చేస్తున్నాం. ఇలాంటి కైండ్ ఆఫ్ దీన్ని డీరాసినేషన్ అంటారు. సో దాన్ని టీచర్స్ గా ఎలా హోల్డ్ చేయొచ్చు అనే వాటి గురించి కూడా వర్క్ షాప్స్ చేస్తున్నారు. ఆయన కొంచెం కూడా వదలకుండా ఆయన డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సిటీస్ లో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో తిరిగి ఆయన చేశారు. ఐ థింక్ ఇట్ కంప్లీటెడ్ బట్ విత్ కొలాబరేషన్ విత్ ఆర్గనైజేషన్స్ లైక్ సీజన్ ఫౌండేషన్ అండ్ ఇండిక్ అకాడమీ. సో అంటే వన్ ఆఫ్ ది దీనిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ లో ఆర్గనైజ్ చేశారు హైదరాబాద్ లో. మాకు గచ్చిబౌలిలో ఉంది, గచ్చిబౌలి ఆఫీసెస్ అన్నిటికి కార్పొరేట్ ఆఫీసెస్ కి మిగతా వాటికి దగ్గర కాబట్టి ఐ వాస్ ఫార్చునేట్ టు అటెండ్ దట్ వన్. రాజవేదన్ గారిని కలవడం అండ్ స్టూడెంట్స్ అందరితో పాటు ఆయన ఆయన ఈ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అఫ్ కోర్స్ వాళ్ళని పోల్ చేయడం సైంటిఫిక్ గా మాట్లాడి చేయడం వల్ల హోల్డ్ చేయలేకపోయినా హోప్ఫుల్లీ దే గాట్ సంథింగ్ ఫ్రమ్ సమ్ బెటర్ అండర్స్టాండింగ్ అవుట్ ఆఫ్ వాట్ హ్యాపెన్ ఆడియన్స్ అంటే మిత్ ఇలాంటి వాటి అనేది పిలిచాను. సో అది అనంత్ బేసిక్ గా సో ఐ అటెండెడ్ దట్ వన్ రాజ్ వేదం గారు చేస్తున్నారు. ఐ వాంటెడ్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ రాజ్ వేదం గారి వర్క్ గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి. సో ఇది అండ్ నేను అటెండ్ అయ్యి ఇంటరాక్ట్ జరిగింది అండ్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే స్టూడెంట్సే కాదు హైదరాబాద్ సిటీలో ఉండి కనీసం ఒక 25-30 మెంబర్స్ వచ్చి ఒక గ్యాదరింగ్ వచ్చి ఆయన టాక్ లేట్ టిల్ నైట్ 10 దాకా జరిగింది. మేము ఆయన వన్ అంటే ఆయన విత్ గ్రూప్ ఇంటరాక్షన్ జరిగింది ఆఫ్టర్ హిస్ ప్రెజెంటేషన్ ఎలాగ నెక్స్ట్ సిస్టమ్ ఎలా ఉండాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి ఇలాగ చాలా అంటే ఈ బీయింగ్ ఏ సైంటిస్ట్ చాలా రేషనల్ వేలో చాలా చాలా పేషెంట్ గా సేమ్ టైం ఆయన ఇంటరాక్ట్ అయ్యారు చాలా బాగా అనిపించింది. వెనక మీకు నెక్స్ట్ మీరు యుఎస్ లో ఉన్నా కానీ లేకపోతే ఇండియాలో ఉన్నా కానీ ఇలాంటి టాక్స్ ఉన్నప్పుడు ఇలా ఇండిక్ అకాడమీ సీజన్ లేకపోతే రాజీవ్ మల్హోత్రా గారి ఇన్ఫినిటీ ఫౌండేషన్ ఇలాంటివి ఉన్నాయండి వీళ్ళు కొన్ని గెస్ట్ లెక్చర్స్ ని టాక్స్ ని ఆర్గనైజ్ చేస్తారు మీ సిటీస్ లో విత్ ఇన్ ద విసిటీ వీకెండ్స్ లో ఉంటాయి మోస్ట్లీ లేకపోతే మీ వర్కింగ్ అవర్స్ అవుట్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి డెఫినెట్ గా మీరు అటెండ్ అవ్వండి. ఇప్పుడు మనకి ఈ ఈ ఫేజ్ ఆఫ్ ఇది అనేది ఏంటంటే మన ఇండియన్ రినైసెన్స్ అనేది అస్పైర్ చేస్తున్నాము ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఫేజ్ లో ఉన్నాము. సో డెఫినెట్ గా అది మనం ఏం చేయాలి మనం అనేది థాట్ ని ప్రవోక్ చేసే విధంగానే ఉంటాయి. సో దట్ ఈస్ ద టేక్ ఆఫ్ దట్ ఫ్రమ్ మై ఎండ్. సో అది
సో మనం మెయిన్ దీంట్లోకి వెళ్ళిపోదాం సెగ్మెంట్ లోకి. సో సో టిఎం కృష్ణానయన్ గురించి మన తెలుగునాట ఎక్కువ మందికి తెలియదు, మేబీ కొంతమంది కర్ణాటక సంగీత విద్వాంసులు కర్ణాటక సంగీత ప్రియులు ఉంటారు కదా రసికాస్ అంటారు వాళ్ళు తమిళ్లో. సో ఆ రసికాస్ కి మాత్రమే తెలుస్తూ ఉంటాడు టిఎం కృష్ణ. ఆనంద్ కొంచెం బ్రీఫ్ గా ఆయన గురించి చెప్తాడు. ఆనంద్ చెప్పండి.
యా దానికంటే ముందర మనం మాట్లాడుకోవాల్సింది ఈయన టిఎం కృష్ణ ఇంట్రడక్షన్ ఇచ్చే ముందు ఈయన ఏం పెద్ద గొప్పవాడేం కాదండి అంటే సో నా దృష్టిలో బట్ సంగీత పరంగా బాగా జ్ఞానం ఉన్న అదొక్కటి దట్ కౌంట్ యాజ్ ఏ గ్రేట్ పర్సన్ అది నా బిలీఫ్. బట్ ఎందుకంటే మనం ఉత్కృష్టమైన విషయం మాట్లాడుకోవాలంటే మెడ్రాస్ మ్యూజిక్ ఫెస్టివల్ గురించి చెప్తున్నాడు కదా అనంత్ ఇందాక. జనరల్ గా మెడ్రాసే కాదు తమిళనాడులో మోస్ట్ పార్ట్స్ ఆఫ్ తంజావూర్ లో కానీ లేకపోతే మదురైలో కానీ సౌత్ ఇండియా అని చెప్పలేము ఓన్లీ తమిళనాడులోనే ఇది చాలా యునిక్ ఫీచర్ అండి. వాళ్ళు మార్గశిర మాసం మన మార్గశిర మాసం అంటాం వాళ్ళ మార్గశిర మాసం ధనుర్మాసంతో యాక్చువల్ గా లింక్ అయి ఉంటుంది వాళ్ళ సన్ క్యాలెండర్ ప్రకారం. సో ధనుర్మాసాన్ని వాళ్ళు మార్గశిర మాసం అంటారు. సో ఈ ధనుర్మాసంలో వాళ్ళు ఆ ఎంటైర్ మంత్ వాళ్ళు ఒక పట్టి ఒక అంటే ఇయర్ లో మొత్తానికి జనరల్ గా చెన్నైలోనే చాలా కల్చరల్ గా చాలా జరుగుతుంటాయి ఇంత మనకి ఏది ద్రవిడియన్ పార్టీస్ ఉండి ఇంత చేసినా గానీ జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ 30 డేస్ లో ఇన్యూమరబుల్ కనీసం ఒక 500-600 అంటే డిఫరెంట్ సభలు ఉంటాయి సభలు అంటారు వాటిని 500-600 షోస్ జరుగుతాయి ఏవి కర్ణాటిక్ సంగీతానికి సంబంధించి వోకల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటల్ దాని తర్వాత భరతనాట్యంకి కూచిపూడికి ఒడిస్సా ఒడిస్సీ ఇటన్నీ కల్చరల్ గా జరిగేవన్నిటిని ఆ 30 డేస్ లో చెన్నైలో మేజర్ గా హబ్ మేజర్ హబ్ అది చాలా డిఫరెంట్ డిఫరెంట్ సభాస్ ఉంటాయి అంటే అవి ఆర్గనైజ్ చేస్తాయనంటే ఇవి గత నాకు తెలిసి గత ఒక 80 ఇయర్స్ గా జరుగుతున్నట్టున్నాయి కొన్ని అంటే ఓల్డెస్ట్ వచ్చేసి అరౌండ్ 80 ఇయర్స్ 90 ఇయర్స్ నుండి జరుగుతున్న ఇవన్నమాట ఈ పర్టికులర్ అంటే ఇప్పుడు ఐఎమ్ ఎగ్జాజరేటింగ్ మేబీ పోస్ట్ ఇండిపెండెన్స్ నుండి జరుగుతుంది ఐఎమ్ నాట్ కరెక్ట్ అబౌట్ ద డేట్స్ బట్ అట్లీస్ట్ 50+ ఇయర్స్ నుండి కొన్ని మేజర్ ఆర్గనైజేషన్స్ ఈ మ్యూజిక్ ఫెస్ట్ అనేవి కండక్ట్ చేస్తున్నాయి. ఇలాంటి వాటిలో చాలా ఇలాంటి మ్యూజిక్ ఫెస్ట్ వల్ల బయటకు వచ్చిన చాలా మంది ఫేమస్ వాళ్ళు ఉన్నారండి. అఫ్ కోర్స్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లేకపోతే మహారాజపురం సంతానం బాలమురళీకృష్ణ గారు, వీళ్ళందరూ ఇలాంటి సభల నుండి షైన్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళే, మోస్ట్లీ వీటి నుండి వచ్చిన వాళ్ళు. వీళ్ళు కాకుండా నెక్స్ట్ జనరేషన్ లో ఉన్న ఉన్నికృష్ణన్ గారు కానీ, లేకపోతే ఫేమస్ మన మాండలిన్ శ్రీనివాస్ గారు, ఆయన, సో ఇలాంటి వాళ్ళు చాలా ఫేమస్ అయ్యారు ఇలాంటి వీటి వల్ల. ఫార్చునేట్, నేను మొన్నటిదాకా చెన్నైలో ఉండడం వల్ల నేను ఇలాంటి సభలకు నేను అటెండ్ అవుతూ ఉండేవాడిని. నా చిరకాల వాంచ అయిన కేజే యేసుదాస్ గారి లాస్ట్ ఇయర్ నేను వినగలిగాను ఆయన మ్యూజికల్ కాన్సర్ట్కి నేను వెళ్ళడం జరిగింది. పరమార్థంగా ఉంటుందండి. మనం మీరు ఎప్పుడైనా మీరు ధనుర్మాసంలో మీరు చెన్నైలో ఏమైనా టూర్ వేసుకుంటే ఖచ్చితంగా మీరు ఇవి ఈ టికెట్స్ ఆన్లైన్ లో కూడా కొన్ని అవైలబిలిటీ ఉంటాయి, బుక్ మై షోలో లాంటి వాటిలో కూడా ఉంటాయి.
నేను కేజేఎస్ దాస్ గారి చూడలేదు కానీ నిత్యశ్రీ మహాదేవ్ ది లైవ్ చూసాను అన్నమాట ఆవిడది. అంటే ఇప్పుడు 2009-10-11 ఆ టైంలో కొన్ని కొన్ని చూశాను. మహతి అని ఒక ఫిలిం సింగర్ ఉన్నారు, ఆవిడ చూశాను. సో యా, యాక్చువల్గా దీనికి ఒక హిస్టారికల్ ఇది కూడా ఉందా నీకు తెలిస్తే. అంటే ముందు కర్ణాటక సంగీతం కేవలం బ్రాహ్మణులు వీళ్ళు ఏదో బ్రాహ్మణులు అది ఇది అంటున్నారు కదా, 1900s లో ముందుకెళ్తే నేను చెప్పేది 100 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఏదో కొత్తగా ఏది కొన్ని 100,000 సంవత్సరాల క్రితం గురించి చెప్పడం లేదు. 1900 ముందుకెళ్తే లైక్ 1880s 1890s ఆ టైం వరకు దేర్ ఈజ్ ఎ కమ్యూనిటీ, మనకి ఇసై వెళ్ళలార్స్ అని ఉంటారు తమిళనాడులో, ఇప్పుడు కూడా ఉందా
కమ్యూనిటీ.
అలాగే వీళ్ళు దేవదాసి అంటే అదేదో తప్పుడు అర్థంలో మాట్లాడతారు కదా, మన వాళ్ళందరూ దేవదాసీలు, ఇవన్నీ కమ్యూనిటీస్ అన్నమాట. ఇవి కాస్ట్ కాదు, దేవదాసి కాస్ట్ కాదు, ఇసై వెళ్ళలార్ కాస్ట్. ఇసై వెళ్ళలార్ అంటే ఇసై అంటే పాట, వెళ్ళలార్ అంటే తెలియదు కరెక్ట్గా ఏంటనేది. ఇసై వెళ్ళలార్ అనేది కాస్ట్, ఇదేమో కమ్యూనిటీ. అన్ని కాస్ట్ల వాళ్ళు ఉంటారు దేవదాసి ఇళ్ళు. అయితే ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు నాట్యాన్ని, ఇదేంటిది కర్ణాటక సంగీతాన్ని, అవి పేగన్ ఆర్ట్ అని చెప్పి, అంటే ఇవి క్రిస్టియన్ ఆర్ట్ కాదు, ఇది సైతాన్ ప్రేరేపితం అని చెప్పి వాటిని బేసిక్ గా నిషేధించారు 1880s ఆ టైంలో. నిషేధించినప్పుడు ఆల్ దీస్ సోషల్ స్టేటస్ ఆఫ్ ఆల్ దీస్ కమ్యూనిటీస్ కేమ్ డౌన్. అంతకు ముందు ఏంటంటే రాజులు వాళ్ళ యొక్క పోషణ, వాళ్ళు స్పాన్సర్ చేసే వాళ్ళు అన్నిటికీ అన్ని ఉండేది. ఇసై వెళ్ళలార్స్ కి ఉండేది, బ్రాహ్మణులకి ఉండేది, దేవదాసి కమ్యూనిటీలో ఉండే వాళ్ళకి ఉండేది, హై స్టేటస్ లో ఉండేవాళ్ళు. అయితే కొంతమంది దేవదాసీలు ఆటోమేటిక్ గా రాజుల యొక్క ఆడవాళ్ళు, పర్టికులర్ గా దేవదాసీల్లో ఆడవాళ్ళు రాజుల యొక్క ఉంపుడు గత్తెలుగా ఉండడం, అదే అది వాళ్ళు హై స్టేటస్ గా భావించేవాళ్ళు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్,
అంటే ఉంపుడు గత్తెలు అనేది ఇప్పుడు మనకి తప్పు వర్డ్ అయి ఉండొచ్చు, కానీ అప్పుడు అప్పుడు బహుభార్యతత్వం ఉండేది అండ్ రాజులకు కూడా ఐ థింక్ వాళ్ళు ప్యాటర్నైజ్ చేయడం కూడా ఉండేది.
ఉండేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ హై స్టేటస్ థింగ్, ఇట్స్ నాట్ ఊరికేదో. మళ్ళీ అది లాస్ వేగాస్ అలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు మనం చూస్తాం అలాంటి హై స్టేటస్ ఫీలింగ్. సో అది అది కొంతపాటే దేవదాసీల్లో కూడా, అది కొంతపాటే, అందరూ అలా ఉండేవాళ్ళు కాదు, కొంతమంది కొంతమంది ఉండేవాళ్ళు అట్లా. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే నిషేధించారో అది కేవలం భక్తి పరమైన రిచువల్ గా మిగిలిపోయింది అన్నమాట. అప్పుడు ఆఫ్టర్ 1930s ఈ దేవదాసి యాక్ట్ వచ్చింది, ఈ 1910 ఆ టైంలో అనుకుంటా దేవదాసి యాక్ట్. ముత్తులక్ష్మి రెడ్డి గారు అని ఒక ఆవిడ ఉండేవాళ్ళు, ఆవిడ ఆ యాక్ట్ తీసుకొచ్చారు. అదో పెద్ద స్టోరీ. ఎనీవే వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ అది కేవలం బ్రాహ్మణుల చేతుల్లోనే లేదు హిస్టారికల్ గా కూడా. తర్వాత ఏంటంటే అది భక్తి పారవశ్యంతో ఉన్న పాటలకు మాత్రమే రిలేట్ అయిన పరిమితం అయినప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు, ఎందుకంటే అది కేవలం ఇట్స్ పార్ట్ ఆఫ్ ఏ రిలీజియస్ రిచువల్ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసేసి ఈ సభలు కర్ణాటక సంగీతాన్ని కేవలం బ్రాహ్మణులే పోషించారు 1930s నుంచి. మనం చూస్తున్న సభలు అవన్నీ కూడా తమిళనాడులో ఉన్న సభల్లో చాలా సభలు ఈ కూచిపూడి రాజా పానగల్ రాజా వాళ్ళు కట్టించిన కొన్ని, అలాగే కొన్ని ధనవంత ధనికులైన వర్తకులు కట్టించిన కొన్ని
ఉన్నాయి. ఓకే, యు మేక్ యువర్ పాయింట్. నేను నాకు ఒక చిన్న అబ్జర్వేషన్ ఉంది, అది నేను కూడా చెప్తాను.
సో నేను క్విక్ గా ముగిస్తాను. సో అక్కడ జరుగుతోంది ఏంటంటే, ఒక పర్టికులర్ కమ్యూనిటీ వచ్చి తన దాన్ని ఒక భక్తి అనే ఆర్ట్ ద్వారా దాన్ని రక్షించింది కర్ణాటక సంగీతాన్ని. ఎప్పుడైతే ఈ నిషేధం జరిగిందో, ఆల్ ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు వాళ్ళ అమ్మాయిల్ని పంపించేవాళ్ళు కాదు, భరతనాట్యం చేయడానికి కానీ కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి కానీ. నిషేధం కాబట్టి వాళ్ళు పంపించేవాళ్ళు కాదు ఎవరు. ఇట్ ఈస్ బ్రాహ్మణులు, బ్రాహ్మణ ఆడవాళ్ళే దాన్ని తీసుకెళ్లారు అనమాట. లైక్ అప్పట్లో ఒక ఆవిడ ఎంఎల్ ఎవరో ఒక ఆవిడ పేరు సరిగ్గా గుర్తులేదు, షీఈస్ ద ఫస్ట్ ఉమెన్ టు పర్ఫార్మ్ ఇన్ పబ్లిక్. ఆవిడ బ్రాహ్మణ ఆవిడ,
నాట్ ఎంఎల్ వర్సెస్.
సో తర్వాత సభలు, సభల్లో బ్రాహ్మిన్ హోల్డ్ ఉండింది ఇప్పటి వరకు, 1960s 1970s వరకు ఉండింది. కాబట్టి గురువులు చాలా మంది నాన్ బ్రాహ్మిన్ శిష్యుల్ని చేసుకున్నారు.
అవునవును.
ఇప్పుడు కేజేఎస్ దాస్ గురువు బ్రాహ్మణుడే యాక్చువల్ గా, ఆయన పేరు
శ్రీమంగుడి శ్రీనివాస్ అయ్యంగారు.
అయ్యంగారు. సో 1980s తర్వాత ఫార్వర్డ్ కాస్ట్, ఇప్పుడు మనకి కమ్మ వాళ్ళు ఆఫ్టర్ శంకరాభరణం యూ కెన్ సీ చాలా మంది ఫార్వర్డ్ కాస్ట్. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ధనికులైన వాళ్ళు, ఎందుకంటే ఈ సంగీతం అనేది యాజ్ ఎ ఫుల్ టైం ప్రొఫెషన్ కూడబెట్టదు ఇప్పుడు నిజానికి. ఓన్లీ ఫర్ పీపుల్ హూ ఆర్ రియల్లీ ప్యాషనేట్ అబౌట్ లెర్నింగ్ ఇట్, వాళ్ళు వాళ్ళు నేర్చుకున్నారు. అలా మీరు చూస్తే 1980s తర్వాత, 90s తర్వాత కమ్మ వాళ్ళు, కొంతమంది రెడ్డీస్ డాన్స్ లోను కర్ణాటక మ్యూజిక్ లోను ఎక్సెల్ అయిన వాళ్ళు చాలా మంది కనబడతారు.
ఫేమస్ పర్సన్స్ ఉన్నారు కూచిపూడిలో.
అవును, రాజారెడ్డి ఆయన,
రాజారెడ్డి, రాజారెడ్డి
వాళ్ళు. అలాగే ఇప్పుడు ఈ ముందు కదా మన కూచిపూడిలో ఆవిడ పేరు, సడన్ గా నేను పేరు మర్చిపోయాను. సో ఎనీ, సో చాలా మంది నాన్ బ్రాహ్మిన్స్ ఉన్నారు. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ఓన్లీ బ్రాహ్మిన్స్ కి ఏదో వాళ్ళు హోల్డ్ హోల్డ్ ఉండింది అనుకుంటారు, కానీ నిజానికి కాదు.
యా ఓకే. సో అనంత్ చెప్పిన పాయింట్ ని మనం ఎక్కడ రిలేట్ చేయొచ్చు అంటే, ఈ టిఎం కృష్ణ అనే ఆయన కొన్ని కొన్ని అలిగేషన్స్ రేజ్ చేశారండి, సో దానికి రిలేట్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ వన్ అనంత్ నేను ఒక పాయింట్ చెప్తాను. యా ఇది అంటే, అంటే ఒక 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 టైంలో 1900s, ఒక 100 ఇయర్స్ ముందర దాకా కూడా డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్న దాన్ని ప్రిజర్వ్ చేయడానికి బ్రాహ్మిన్స్ వచ్చారు. వాళ్ళు వాళ్ళ కళను వాళ్ళు హోల్డ్ చేసుకుని వాళ్ళ 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 ఫ్యామిలీస్ లో ప్రాపగేట్ చేసి వాళ్ళు నేర్పించి, అంటే ఒకళ్ళ సొత్తు కాదు ఈ పర్టికులర్ కర్ణాటక మ్యూజిక్ కానీ లేకపోతే క్లాసికల్ ఆర్ట్ ఫామ్, ఆర్ట్ ఫామ్ ఒకళ్ళ సొత్తు కాదు ఎప్పుడు కూడా, ఎప్పుడుకి ఎప్పుడు లేదు అలాంటి. కానీ ఒక ఫేజ్ లో ఏమైందంటే, దీన్ని ప్రిజర్వ్ చేయాల్సిన టైంలో ఈ బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు, ముఖ్యంగా టెంపుల్ కి అసోసియేట్ అయిన బ్రాహ్మిన్స్ అండ్ రాజుల దర్బారుల్లో ఉన్న బ్రాహ్మిన్స్, బ్రాహ్మిన్స్ అంటే మిగతా వాటిలో కూడా ఉండొచ్చు, లేకపోతే మిగతా లౌకిక కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు తర్వాత తర్వాత వచ్చారు. కానీ ముందుగా వీళ్ళు వీళ్ళు ప్రిజర్వ్ చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఇది చాలా విలువైన ఆర్ట్ ఫామ్స్ కాబట్టి వాళ్ళు ప్రిజర్వ్ చేసి దాన్ని మళ్ళీ 1960s టైంకి వచ్చేటప్పటికి మళ్ళీ అందరికి స్ప్రెడ్ చేయాల్సి వచ్చింది. మధ్యలో మోనోపోలీ ఉంది, అంతవరకు ఒప్పుకుంటారు, ఒప్పుకోవాలి, మధ్యలో మోనోపోలీ ఉంది.
ఇంకొకటి చెప్తాను, ఆర్ట్ లో ఎప్పుడు మొనోపోలీ ఒక పర్టికులర్ గ్రూప్ దే ఉంటది ఎప్పుడైనా సరే.
ఓకే రైట్ రైట్
యా.
సో నువ్వు చెప్పిన ప్రకారం అంటే ఆర్ట్ ని ప్రిజర్వ్ చేసే వాళ్ళు కొంతమంది అయితే దాన్ని సంరక్షించడానికి ఇప్పుడు మేజర్ గా చెన్నైలో చూస్తే మన మన విజయనగరం రాజులు కానీ లేకపోతే నూజివీడు సంస్థానం వాళ్ళు రాజులు కానీ వాళ్ళు ప్యాటర్నైజ్ చేసేది ఎక్కువ ఈ సభలకి వాటికి. వాళ్ళ స్పాన్సర్స్ ఓబుల్ రెడ్డి, యాక్చువల్ అసలు ఇంకా ఫేమస్ ఇది ఏంటంటే ఓబుల్ రెడ్డి స్మారక ఇది ఒకటి ఉంటుంది బిల్డింగ్, మర్చిపోయాను. ఓబుల్ ఆయన మన తెలుగు వాళ్ళు చాలా మంది స్పాన్సర్ చేసి ఇప్పటికీ కూడా మన చాలా కార్యక్రమాలు మన తెలుగు వాళ్ళు స్పాన్సర్స్, పర్మనెంట్ శాశ్వతమైన స్పాన్సర్స్ అన్నమాట. అలానే నల్లి చెట్టియార్స్ గాని
చెట్టియార్,
సో వీళ్ళు కూడా ఏంటంటే డైరెక్ట్ గా వీళ్ళు ఇన్వాల్వ్ కాలేదు కానీ ఆర్ట్ ఫామ్స్ లో ప్యాటర్నైజ్ చేయడానికి మళ్ళీ ముందుకు వచ్చారు. అలాగే సభలు నిలబడ్డాయి, సభలు కండక్ట్ చేసే వాళ్ళు ఒకళ్ళు అయితే వాళ్ళని స్పాన్సర్ చేసేవాళ్ళు మాత్రం మళ్ళీ ఈ రెడ్డి ఇలా నేను చెప్పిన రెడ్డి ఓబుల్ రెడ్డి గారు కానీ లేకపోతే చెట్టియార్ కానీ ఇలాగా. సో కమ్యూనిటీ వైజ్ గా మొత్తం అందరూ వచ్చి చేశారు, కాకపోతే ఆర్ట్ ఫామ్ నేర్చుకుంది మాత్రం బ్రాహ్మణ్స్. ఓకే, సో ఇది ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇచ్చామంటేనండి, నెక్స్ట్ మేము మన టిఎం కృష్ణ గురించి మాట్లాడుకోవచ్చు. అప్పుడు ఈ వీటి గురించి దానికి ఆయనే మాట్లాడాడు, దాని వాస్తవాలు ఇవి ఆయనే మాట్లాడాడు కూడా మనం చర్చించు. సో మన టిఎం కృష్ణ గురించి చెప్పమంటావా అని ఒక చిన్న టూ లైన్స్ చెప్పేసి. సో ఈయన టిఎం కృష్ణ గారు, టిఎం కృష్ణ అని ఆయన హీఈస్ బేస్ బాన్ బ్రాహ్మణ్ అయ్యంగార్ ఐ గెస్. ఈయన ఈయనకి అసోసియేషన్ ఏంటంటే ఈయన టీటీకే అని మన ప్రెస్టీజ్ బ్రాండ్ ఉంది కదండి, కుక్కర్స్ తర్వాత యుటెన్సిల్స్ కుకింగ్ ఐటమ్స్ కి సంబంధించిన టీటీకే ఫామ్ చేసిన టీటీ కృష్ణమాచారి అయ్యంగార్. సో ఆయనకి గ్రాండ్ నెఫ్యూ అవుతాడు ఈయన టిఎం కృష్ణ. ఈయన పేరు మాడభూషి కృష్ణ
సంథింగ్,
మాడభూషి కృష్ణ. ఈయన ఫస్ట్ లో ఆయన ఈయనంతా సంగీతం, వాళ్ళ ఫ్యామిలీలో కూడా చాలా సంగీత ప్రియులు వీళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ ఆర్ ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ మద్రాస్ మ్యూజిక్ అకాడమీ అనుకుంటారు, ఒక ఫేమస్ మ్యూజిక్ అకాడమీ అండి. చాలా సభలు అవి చాలా మ్యూజికల్ కాన్సర్ట్స్ త్రూ అవుట్ ది ఇయర్ జరుగుతుంటాయి ఈ మద్రాస్ మ్యూజిక్ అకాడమీ, ఆళ్వార్పేట లో ఉంటుంది అనమాట, చెన్నై ఆళ్వార్పేట. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ అండి ఇది, క్లాసికల్ దీన్ని నేర్పించారు, ఈయన ఇప్పుడే నేర్పించారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నేర్చుకున్నాడు ఈయన. ఈయన ఎఫ్లియంట్ పర్సన్, ఈయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అండ్ కేజేఎస్ దాస్ గారు నేర్చుకున్న చెమ్మంగుడి శ్రీనివాస అయ్యంగారి దగ్గర ఈయన కూడా నేర్చుకున్నాడు. ఎండ్ ఆఫ్ హిజ్ కెరీర్ లో ఈయన కూడా నేర్చుకున్నాడు, అంటే వన్ ఆఫ్ ది స్టూడెంట్స్ లాగా. సో ఈయనకి సంగీత పరంగా చాలా నాలెడ్జ్ ఉంది, రాగాలు ఏంటి ఇవేంటి. ఈయన చాలా అంతకుముందు ఈయన కూడా వన్ ఆఫ్ ది కర్ణాటక సభల్లో ఈయన కూడా పాడేవారు. సో ఈయనకేంటంటే ఇదండి బ్యాక్గ్రౌండ్, టిఎం కృష్ణ అనే ఆయనకి ఈయన గాత్రం. అది కూడా పర్సనల్ గా నేను ఒకప్పుడు ఐఎమ్ ఆల్సో ఇప్పటికి కూడా ఏంటంటే ఆయన ఆయన గాత్రశుద్ధి ఉన్నతను కాదనట్లేదు, బట్ ఏంటంటే ఈయనకున్న అబ్జెక్షన్స్, ఈయనకున్న కొన్ని ఒక సోషలిస్టిక్ లిబరలిస్టిక్ వ్యూస్ బుర్రలో పడితే ఎంత ఎంత ఆర్ట్ నైనా కానీ వీళ్ళు ఎలా నాశనం చేయడానికి ట్రై చేస్తారనే దానికి ప్రైమ్ ఎగ్జాంపుల్ పిఎం కృష్ణ. సో ఆయన ఏమన్నాడు, ఆయన 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 మైండ్ సెట్ ఏంటి, ఆయన అభిప్రాయాలు ఏంటి, ఇప్పుడు అనంత్ మీకు చెప్తారు. ఇందాక మాట్లాడినట్టు ఇలాంటి కొన్ని అంశాలు కూడా మనం టచ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఎంఎస్ సుబ్బలక్ష్మి సార్ లాంటి ఒక మహానుభావరాలు గురించి కూడా ఈయనకున్న అభిప్రాయాలు ఏంటి, ఇవన్నీ కూడా అనంత్ చర్చిస్తారు.
ఆయన యాక్చువల్ గా ఆయనకి హిస్టరీ, ఇప్పుడు నేను చెప్పిన హిస్టరీ ఒక 100 ఏళ్ల క్రితం 110 ఏళ్ల క్రితం ఉన్న హిస్టరీ అది. ఇది ఒక సోషియలాజికల్ ఆస్పెక్ట్ లో ఏదైనా ఒక ఆర్ట్ని థింక్ చేయాలనుకున్నప్పుడు, అంటే నా పాయింట్ ఏంటంటే ఏదో ఒక అంటే ఒక సోషియలాజికల్ చేంజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే మనం హిస్టరీని పరిగణలోకి తీసుకోవాలి. అలా తీసుకోకుండా ఇవాళ జరిగిన దాన్ని చూసేసి, లేకపోతే మనం మన యొక్క సొంత అభిప్రాయాలని క్రోడీకరించేసి మాట్లాడకూడదు. మరి టిఎం కృష్ణ గారు చేసింది అదే. ఆయన ఏం చేశారంటే ఎప్పటి నుంచో అంటే ఐ మీన్ రామన్ మెగసేసే అవార్డు రాకముందు ఒక 6-7 మంత్స్ నుంచి ఈ హడావిడి స్టార్ట్ అయిందనమాట. ఐ థింక్ సమ్వేర్ ఇన్ 2015 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఏం చేసి ఏమన్నారంటే ఆయన ఈ కర్ణాటక సంగీతం ఈజ్ అ క్యాస్ట్ డామినేటెడ్ ఆర్ట్, ఓకే, అండ్ దేర్ ఈస్ అ హైరార్కీ ఇన్ దిస్, ఇందులో హైరార్కీ ఉంది,
లోయర్ క్లాసెస్ కి దీన్ని అందకుండా చేసింది బ్రాహ్మిన్సే అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అన్నమాట. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఈ మ్యూజిక్ సీజన్ ఉంది కదా, మార్గళి మ్యూజిక్ సీజన్, దీంట్లో కూడా ఆ ఇది ఉంటుంది, దే ఆర్ యాక్చువల్లీ గివింగ్ మోర్ ప్రిఫరెన్స్ టు ఎన్ఆర్ఐస్ అన్నట్టుగా మాట్లాడమాట. అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎన్ఆర్ఐ బ్రాహ్మిన్స్ గ్రేటర్ దాన్ చెన్నై బ్రాహ్మిన్స్ గ్రేటర్ దాన్ అదర్ సౌత్ ఇండియన్ రీజియన్ బ్రాహ్మిన్స్ గ్రేటర్ దాన్ అని అని అన్నట్టుగా డిస్కషన్ అన్నమాట. అదర్ క్యాస్ట్, దట్స్ కరెక్ట్. అయితే నేను అందులో ఒక మెరిట్ నొప్పుకుంటా, ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది ఈ మధ్య కాలంలో యాక్చువల్ గా. అది కారణం కూడా ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ మ్యూజిక్ సీజన్ కానీ ఈ సభాస్ కానీ మామూలు రోజుల్లో ఎక్కువ మంది జనాలు రారు. వీళ్ళకి ఫీడింగ్ ఇచ్చేవాడు కూడా ఈ సెక్యులర్ గవర్నమెంట్ లో ఎవడో ఉండడు బేసిక్ గా. అది ఇన్ దిస్ ఆస్పెక్ట్ వాళ్ళు ఎన్ఆర్ఐస్ నుంచి ఎక్కువ డబ్బులు తీసుకోవడం, అంత లెస్ టాలెంటెడ్ అయినా కూడా ఎన్ఆర్ఐస్ ను ముందు పెట్టేసుకోవడం. అది ఎన్ఆర్ఐ నాన్ బ్రాహ్మిణ్ అయినా బ్రాహ్మిణ్ అయినా ఇట్స్ నాట్ అబౌట్ దట్. అది ఆస్పెక్ట్ అక్కడ అక్కడ జరుగుతుంది ఏంటంటే మ్యూజిక్ సీజన్ లో వాళ్ళు కొంతమంది ఎన్ఆర్ఐ ని పాడించగలిగితే, అలాగే సినిమా ఇండస్ట్రీ వాళ్ళని పాడించగలిగితే లైక్ కార్తిక్ ఇలాంటి వాళ్ళు కూడా పాడారు ఈ మధ్యన.
శ్రీరామ్ కూడా పాడతాడు,
శ్రీరామ్ ఎన్ఆర్ఐ యాక్చువల్ గా, అది కూడా ఉంటుంది.
సో బట్ అంటే క్లాసికల్ మ్యూజిక్ అసలు నాలెడ్జ్ లేని వాళ్ళు కాదు.
అవునవును సిద్ధి శ్రీరామ్ అనేవాళ్ళు మంచి కర్ణాటక సింగర్ ముందుగా. అయితే ఆయన దీన్ని క్వశ్చన్ చేస్తూ పేపర్ లో హిందువులు రాసేవాడు బాగా, అలాగే నెక్స్ట్ వెంటనే రామన్ వెంటనే ఏం చేశారంటే ఈ మార్గళి మ్యూజిక్ సీజన్ కి ఆపోజిట్ గా అదేంటది ఫిషర్మ్యాన్ కోవ్ అని ఉంటుంది ఇక్కడ ఫెస్టివల్, అది ఫిషర్మ్యాన్ కోవా ఆ పేరు కరెక్ట్ గుర్తులేదు, తూరూర్ ఊరూర్ ఆర్కాడ్ అనేదో ఉంటుంది సరిగ్గా గుర్తు. జస్ట్ సెకండ్ కన్వర్షన్. సో నేను ఈ లోపల వేరే విషయాలు చెప్తాను. సో అదొక చెన్నైలో ఒక చేపల వాళ్ళ ఈ వింటుంది కదా ఈ గంగపుత్రులు వాళ్ళ ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియాలోకి వెళ్ళి అక్కడ కర్ణాటక సంగీతాన్ని స్టార్ట్ చేయాలి. ఈ గానాస్ అని ఉంటాయి అందరికీ, మన తెలుగు సైడ్ అంత తెలియకపోవచ్చు, ఇది తమిళనాడులో గానా ఆర్ట్ అని ఒకటి వచ్చింది బేసిక్ గా, అంటే అది జానపదాల్లో నుంచి వచ్చింది గానా అనమాట. ఇప్పుడు మీకు సినిమాల్లో కూడా ఈ మధ్యన కనబడుతున్నాయి సూదు గబు అలాంటి సినిమాల్లో, కాసు పన్న తొట్టు మనీ మనీ అట్లాంటివి పాటలు అనమాట. అవి
జనరల్ గా గానా రిలేటెడ్ ఎక్కడికి రిలేటెడ్ అంటే జనరల్ గా అంటే కరెక్ట్ మీ ఫ్యాన్ ఈ డెత్ రిచువల్స్ జరిగేటప్పుడు ఈ గానా ఎక్కువ చేస్తారు, సో దాని నుండి ఆ జానర్ అనేది పుట్టింది.
కరెక్ట్ కరెక్ట్. సో గానా ఆర్ట్ ని అలాగే ఇంకా అట్లా అట్లా చేద్దామని ప్రయత్నిస్త ఆయన కలిపేసి ఈ ఆర్ట్స్ అన్నిటినీ కలిపి ఒక అన్ని కులాల మధ్య సమాహారం అన్నట్టుగా ఆయన క్రియేట్ చేద్దామని ఆయన ఉద్దేశం అనమాట. అయితే అది అంత సక్సెస్ అవ్వాల, ఎందుకు అంటే దానికి రీజన్స్ చాలా ఉన్నాయి, అవి మనం నెమ్మది నెమ్మదిగా వద్దాం. ఆ ప్లేస్ పేరు ఏంటంటే ఊరూర్ ఆల్కాట్ కుప్పం ఫెస్టివల్ దాని పేరు అది. యా అప్పుడేంటి వెంటనే ఈ ఇప్పుడు ఇది స్టార్ట్ ఈ ఫెస్టివల్ స్టార్ట్ చేశాడా, స్టార్ట్ చేసిన నెక్స్ట్ 2 మంత్స్ తర్వాత హీ గాట్ రామన్ మెగసేసే అవార్డ్, ద ప్రెస్టీజియస్ రామన్ మెగసేసే అవార్డ్ హీ గాట్ ఇట్ అలాంగ్ విత్ బెజవాడ విల్సన్. బెజవాడ విల్సన్ అంటే కూడా మన వాళ్ళకి తెలుసు, మన తెలుగు ఆయన. బెజవాడ విల్సన్ ఏం చేశారంటే ఈ మాన్యువల్ స్కావెంజర్ ఉంటుంది కదా, మాన్యువల్ స్కావెంజర్ వాళ్ళ కోసం 20 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు ఆయన. అంటే ఇందులో ఏం పోరాడాడు అవన్నీ ఇంటీరియర్ ఇన్నర్ డీటెయిల్స్ లోకి వెళ్ళకపోయినా ద రైటప్ ఏంటంటే బెజవాడ విల్సన్ ఫాట్ ఫర్ 20 ఇయర్స్ ఫర్ దీస్ మాన్యువల్ ఫర్ ది రైట్స్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్. అయితే టిఎం కృష్ణకి ఎందుకు ఇచ్చారు అవార్డు, అవార్డు ఎందుకు ఇచ్చారు అంటే in recognition of his forceful commitment as artist and advocate to art's power to heal India's deep social divisions. అంటే జస్ట్ ఒక ఫెస్టివల్ ముందు సంవత్సరంలో రెండు నెలల క్రితం ముందు చేసినప్పుడు దానికి ఇప్పుడు నేను చెప్పిన రైటప్ రాసేసి రెమన్ మ్యాగజైన్ అవార్డు ఇచ్చేసారు ఆయనకి. ఇక అప్పటి నుంచి అసలు టిఎం కృష్ణ అసలు పట్టుకోలేకపోతున్నారు జనాలు. మీరు ఇది అసలు ఈయనకు అర్థం కాని విషయం ఏంటంటే రెమన్ మ్యాగజైన్ అవార్డు ఇచ్చే ఎవరైతే ఫండ్ చేస్తారో వాళ్లే అసలు రాక్ఫెల్లర్ బ్రదర్స్ ఫండ్ అలాంగ్ విత్ ఫిలిప్పీన్ గవర్నమెంట్ అన్నమాట. అసలు రాక్ఫెల్లర్ బ్రదర్స్ అంటే వాళ్ళు పచ్చి స్లేవరీని ఇది చేసేవాడు, స్లేవరీని వాటిని వాళ్ళకు హిస్టరీ ఉంది, హిస్టరీ ఆఫ్ స్లేవరీ.
రైట్ రైట్ రైట్. ఏదైనా బ్లాక్ అండ్ వైట్ వాళ్ళ గత చరిత్రని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఒక్కోసారి
ఇప్పుడేంటి రీషేపింగ్ ఆర్ట్ తర్వాత ఏంటి రీషేపింగ్ ఆర్ట్ అనే బుక్ రాశాడు ఈ మధ్య కాలంలో ఈయన. సో ఇదేంటంటే తర్వాత ఏంటి చెన్నై పోరం బోక్ పాడలు అదొకటి.
అవునవును ఫేమస్ పాట అంటే ఆయన మీరు కనుక గమనించి పోరం బోక్ అంటే పోరం బోక్ స్థలాలు అంటే ఖాళీగా ఉన్న స్థలాలు పోరం బోక్ స్థలాలు అంటారు మనకు తెలిసిన విషయం. కానీ తమిళలో ఏంటంటే పోరం బోక్ అంటే అదొక తిట్టు కూడా మనకు కూడా. అవును ఏంటంటే అది ఖాళీగా ఏం పనులు చేయకుండా ఉన్నవాడిని లేకపోతే రెబల్ కైండ్ ఆఫ్. సో దాని మీద ఆయన క్లాసికల్ సాంగ్ పాడాడు అక్కడ ఏంటి అక్కడ ఏంటి పొల్యూషన్ జరుగుతోంది ఏం చేస్తున్నారు అన్నట్టు ఈయన ఒక మాస్క్ వేసుకుని పాడతాడు. అదే కదా పోరంబోక్
అదే పోరంబోక్ పాడలు. సో ఇక స్టాంచ్ క్రిటిక్ ఆఫ్ ఇదంతా అనమాట, స్టాంచ్ క్రిటిక్ ఆఫ్ హిందుత్వ హిందూ ఇవన్నీ. దీంతో పాటు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ప్యాకేజ్ అనమాట. ఎవరైనా పెద్ద ఫేమస్ అయిపోదామంటే ఫస్ట్ ప్యాకేజ్ ఏంటంటే నరేంద్ర మోడీ హిందుత్వ హిందూ ఈ మూడింటిని కలిపేసి. నిజానికి ఇప్పుడు నేనున్నాను అనుకో, నేను పెద్ద నరేంద్ర మోడీ పెద్ద ఫ్యాన్ నేను కాదు, కానీ నేను హిందూనెస్ కోసం నేను నుంచుంటా. సో ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నరేంద్ర మోడీ. నేను అవసరమైతే కొన్ని చోట్ల క్రిటిసిజం కూడా ఉంటది, నాకు కొన్ని నచ్చని విషయాలు నచ్చనట్టే చెప్తాం. సో ఈ రెండింటినీ కలిపేస్తారనమాట, ఎందుకంటే ఈజీగా మెలైన్ చేసేయచ్చు కాబట్టి. సో ఏమన్నా అంటే తమిళ బ్రాహ్మిన్స్ అందరూ మొత్తం అందరూ నరేంద్ర మోడీ ఫ్యాన్స్, వాడు ఫాసిస్ట్ అన్నట్టు అనమాట.
అంటే బ్రాహ్మణిజం కాబట్టి బ్రాహ్మిన్స్ అంతా ఫాసిస్ట్, సో ఫాసిస్ట్ కాబట్టి దాని అతన్ని సపోర్ట్ చేస్తాం.
అదే మరి అప్పుడు నేను గనక టిఎం కృష్ణ ఎదురుండుంటే నేను అడిగేవాడు అప్పుడు, మరి మిస్టర్ టిఎం కృష్ణ మరి మీ డిఎంకేలో కానీ ఏఐడిఎంకేలో కానీ ఏ పార్టీ బ్రాహ్మణి యొక్క వలసను ఆపగలిగింది తమిళనాడు నుంచి? తమిళనాడు నుంచి యు సీ లాట్ ఆఫ్ బ్రాహ్మిన్స్ థ్రోన్ అవే. అదొక కాశ్మీరీ పండిట్ ఎపిసోడ్ అది.
రైట్ రైట్ ఓకే, లెట్ us not go into that one. మళ్ళీ టిఎం కృష్ణ గురించి చెప్పాలి.
సో ఈయన ఇంకొక ఇది ఏంటంటే డిస్టార్ట్ చేయడం అన్నమాట, డిస్టార్టింగ్ లో మాస్టర్ ఈయన. సుబ్బలక్ష్మి ఎంఎస్ సుబ్బలక్ష్మి గురించి, ఆవిడ యాక్చువల్ గా దేవదాసి కమ్యూనిటీలో పుట్టిన ఆవిడండి. ఆవిడ పెళ్లి చేస్తుందేమో కల్కి కృష్ణమూర్తిని. కల్కి కృష్ణమూర్తియే కదా, కల్కి కృష్ణమూర్తి అని ఒక ఆయన ఉన్నాడు, కల్కి అనే పేపర్ కి సంపాదకుడు ఆయన. ఆయన్ని పెళ్లి చేస్తుంది. సో ఆవిడ ఆవిడ కెరియర్ ని చిన్నప్పటి నుంచి ఆయనే మౌల్డ్ చేశాడు ఒక విధంగా, అంటే నువ్వు దాని మీదే నువ్వు కాన్సన్ట్రేట్ చెయ్యి, సపోర్ట్ చేశాడు బాగా. 13-14 ఇయర్స్ నుంచే అంటే అతనికి రెండో పెళ్లి ఈవిడతో సపోర్ట్ చేసి ఆవిడ పెద్ద అవడానికి కారణం ఆయన. ఆవిడ ఎప్పుడు అతని గురించి తప్పుగా ఎక్కడ మాట్లాడాలి అసలు, ఈ ఎవరు ముందోనో లేకపోతే వెనకాలో ఎక్కడ మాట్లాడాలి. వీళ్ళు ఏం చేశారంటే టీజేఎస్ జార్జ్ అని ఒక ఆయన ఉన్నాడు, హిందూలో ఎడిటోరియల్ రాస్తుంటాడు ఆయన కూడా. టీజేఎస్ జార్జ్ బయోగ్రఫీ రాశాడు. ఎవరు బయోగ్రఫీ? ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోగ్రఫీ. అందులో ఏంటంటే దే షోడ్ ఇట్ కైండ్ యాజ్ ఇఫ్ ఈవిడ దేవదాసి అయితే గనక ఆవిడ అంత హై అయ్యేది కాదు, ఆవిడ బ్రాహ్మణైజ్ అయ్యింది కాబట్టి షీ బికేమ్ షీ కేమ్ టు ఫోర్ ఫ్రంట్ అన్నట్టుగా క్రియేట్ చేశారనమాట.
ఓకే
యా, అదే విషయాన్ని టిఎం కృష్ణ కూడా పట్టుకొని లేదు లేదు అసలు నిజానికి ఆవిడ గొప్ప ఇదే కానీ ఆవిడలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినా కూడా ఆవిడ ముందుకు వచ్చిందంటే ఆవిడ బ్రాహ్మణేజ్ అయింది కాబట్టి అంటూ మొదలు పెట్టాడు.
అదే
అది జరిగింది అక్కడ.
అంటే ఆ టాలెంట్ కన్నా ముందు ఆయన ఆవిడ కులం కాబట్టి ఆ కులం వల్ల వచ్చిందండి.
ఆ కులం కూడా కాదు, ఆవిడ కులం మార్చుకోవడానికి ప్రయత్నం
మార్చుకోవడం వల్ల అదే ఎగ్జాక్ట్. అంటే అంత మహానుభావ అంత గొప్ప సంగీత వన్ ఆఫ్ మన సెంచరీలోనే సంగీత విద్వాంసుల్లో గొప్ప స్టేటస్ లో ఉన్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఇలాగ క్యాస్ట్ మార్చుకుంటే గానీ ఆవిడ టాలెంట్ బయటపడలేదు అనేది ఈ సదరు టిఎం కృష్ణ అభిప్రాయం.
ఇప్పుడు దీన్ని తెలుగులో కూడా వెంటనే అసలు వీళ్ళందరూ భలే కనెక్షన్ ఒక ఒక ఏమైనా వాళ్ళకి ఏమైనా సెపరేట్ టెలిఫోన్ నెట్వర్క్ ఉంటుంది అని నాకు తెలియదు కానీ వెంటనే తెలుగులో కూడా దీన్ని అనువదించారు. ఎవరు అనువదించారు అంటే మహా గొప్ప లెఫ్ట్ ఫెమినిస్ట్ ఆవిడ, ఆవిడ పేరు ఏంటంటే ఓల్గా గారు.
విన్నాను
టిఎం కృష్ణ విజయ్ అంటే టిఎం కృష్ణ విజయవాడ హైదరాబాద్ లో ఫంక్షన్ జరిగితే వచ్చాడు టిఎం కృష్ణ.
అంటే ఏది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి బయోగ్రఫీ లాంచ్ చేసింది వీళ్ళు
అది. ఇప్పుడు ఏంటంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి బయోగ్రఫీ అంటే ఇక వీళ్ళు వీళ్ళు రాసిందే అంతే కదా.
అంతే కదా, అంటే వీళ్ళు డిస్టార్టెడ్ వ్యూస్ నే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ కూడా వీళ్ళు చదివేది అదే చదువుతారు. అన్ఫార్చునేట్. ఇలాంటి టిఎం కృష్ణ
సో అట్లా అనమాట. ఇంకా ఇంకా అసలు బుక్ రీనేమింగ్ ఒక ఆయన రీషేపింగ్ ఆర్ట్ మీద రీషేపింగ్ ఆర్ట్ అనే బుక్ టిఎం కృష్ణ రాసింది, దాని మీద రివ్యూ రాశారు. మనం అది చెప్పాలంటే చాలా టైం పడుతుంది అనమాట. అసలు చాలా ఈ కైండ్ ఆఫ్ ఓరియంటలిస్ట్ యాటిట్యూడ్ కరెక్ట్ గా చెప్పేది ఏంటంటే ఒక నియో ఓరియంటలిస్ట్ 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 అంటే మామూలు మన మనిషి మన సామాన్య జనాలు తెలియకపోవచ్చు. అదొక అంటే ఇండియన్స్ అందరూ థర్డ్ క్లాస్ క్యాండిడేట్లు, మేము వాళ్ళని రీఫార్మ్ చేయడానికి వచ్చాము అనే ఒక మైండ్ సెట్ కలిగిన మొదటి తరపు బ్రిటిష్ చరిత్రకారులందరినీ ఓరియంటలిస్ట్లు అంటారు అన్నమాట. అది
రైట్. సో ఈయన చేసింది ఏంటంటే అంటే ఫైనల్ గా ఈయన ఏం చేస్తుంది, ఈయన సరే ఈయన విమర్శిస్తున్నాడు లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అనేది ఒక ఒక ఇది తీసుకున్నాడు. క్లాసిక్ ఎగ్జాంపుల్ అలా మొన్న
హలో హలో నమస్తే అండి.
నమస్కారం అండి. బాబు బంగారు గారు
హలో. బాబు గారు ఎలా ఉన్నారు?
బాగున్నాం సార్. ఆల్రెడీ నేను రమ్య జ్యోతి గారిది నేను ప్రోగ్రామ్ విన్నాను నేను.
ఓకే
హలో. అయితే ఆమె రమ్య జ్యోతి గారు తెలుగు గురించి ఆమె ప్రొఫెసర్ గారు
మీరు వేరే ప్రోగ్రామ్ కాల్ చేశారండి?
లేదండి లేదు, బాబు బంగారం గారి షో అయిపోయిందండి, ఇది నెక్స్ట్ షోకి వచ్చేసామండి.
ఓకే ఓకే నెక్స్ట్ షోకి వచ్చారా?
యా
హలో.
అవునండి అవునండి, మనం మాది వేరే షో జరుగుతుంది, మీరు బాబు గారు ఉన్న సమ్ టైమ్ లో చేయండి.
ఓకే ఓకే
థ్యాంక్ యూ.
యా థాంక్స్ ఫర్ కాలింగ్.
గో అహెడ్ అన్న.
యా సో సారీ. యా ఏంటి దీనికి ప్రైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే టిఎం కృష్ణ చేస్తున్న యాక్టివిటీస్ కి ప్రైమ్ ఫైనల్ గా ఇప్పుడు వచ్చిన అవుట్పుట్ రెండు రకాలుగా ఉన్నాయి చూడండి. రెస్పాన్స్ నేషనల్ హైవే అథారిటీ నేషనల్ ఎయిర్లైన్స్ అథారిటీ అనమాట కదా వాళ్ళు
అంతమంది.
సో దానిలో కాన్సర్ట్ చేయాలని ఢిల్లీ వెళితే ట్విట్టర్ లో ఉన్న అవుట్రేజ్ వల్ల ఈయన్ని దీన్ని క్యాన్సిల్ చేశారు, ఆ ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేశారు. దాన్ని వెంటనే ఎత్తుకుని టిఎం కృష్ణ గారికి అవమానం జరిపేలా చేస్తారా అని చెప్పి ఢిల్లీ గవర్నమెంట్ ఆ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి వాళ్ళ వాళ్ళ కల్చరల్ ఫెస్ట్ లో పెట్టుకున్నారు. సో ఢిల్లీ గవర్నమెంట్ అంటే ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ సంబంధించి వాళ్ళు కూడా కొంచెం తేడా క్యాండిడేట్స్ లెఫ్ట్ లిబరలిస్టిక్ వ్యూస్ ఉన్న వాళ్ళు. సో బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్న దానికి ఎగ్జాంపుల్ ఇది. సో ఏ కేటగిరీలో వేసుకుంటారు అనేది మీరే ఊహించుకోండి. ఈయన ఏం చేద్దాం అనుకుంటున్నాడంటే ఈయనకి స్వార్థం ఉంది, ఈయన ఉద్ధరిద్దాం అనుకుంటున్నాడు. కర్ణాటక సంగీతం అంతా భ్రష్టు పెట్టిపోయింది డ్రామాల డామినేషన్ వల్ల అని అలిగేషన్ పెట్టి, ఎందుకంటే మనకి మన కర్ణాటక సంగీతంలో తెలుగు వాళ్ళ ఇది ఎక్కువ ఉంటుంది కదా, ప్రభావం ఎక్కువ ఉంటుంది వాటిలో. మనకి రామదాసు వీళ్ళందరూ కంచర్ల గోపన్న వీళ్ళందరి గురించి తెలిసినట్టుగానే మనకి కాటమరాయుడ కదరి నరసింహుడ లాంటి పాటలు లాంటి కీర్తనలు చేసిన ఎడ్ల రామదాస్ అని ఒక ఆయన ఉన్నారండి. ఆయన ఆయన మరి బ్రాహ్మణుడు కాదు కదా,
ఆయన బ్రాహ్మణుడు కాదు
అంటే మనకి భక్తి ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి మనం సంగీతాన్ని కూడా మనం ఒక పాట కింద మనం ఎంచుకున్నాం. దాన్ని ఎవరైనా మనకి శంకరశాస్త్రి శంకరాభరణం చెప్పినట్టు ఎవరైనా దానిలో దాహం తీర్చుకోవచ్చు అన్నట్టు అది మనకున్నది. దాన్ని మొత్తానికి డెమనైజ్ చేసేసి ఒక పర్టికులర్ కమ్యూనిటీ చేస్తుంది కాబట్టి వాళ్ళని టార్గెట్ చేయడం ఈజీ కాబట్టి ఈయన సోషలైజ్ చేస్తాడు. ఏంటి ఫిషర్మెన్ కాలనీస్కి వెళ్ళి ఈయన సంగీతం పాడతాడు. నిజానికి అంటే నేను రసజ్ఞత ఉన్న ఇప్పుడు ఒక పర్టికులర్ సినిమా చూడాలనుకుంటే థియేటర్కి వస్తున్నారు కదా జనాలు, ఎవరికి ఇష్టం ఉందో వాళ్ళు వస్తున్నారు. బలవంతంగా మనం వెళ్ళి సినిమా తెర వేయట్లేదు కదా, అక్కడ పెట్టి వేయట్లేదు కదా, చూడండి ఈ ఫలానా ఆర్ట్ సినిమా 19 సత్యజిత్రే ఏంటి అప్పుడు సంసార్ తీసుకొచ్చి నేను మా ఊళ్ళో వేసాను అనుకోండి, ఎవడరా నువ్వు అంటాడు. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు కనుక నిజంగా దానికి కావాలి అనుకునేటట్టయితే వస్తారు. అంటే ఈయన ఏం చేస్తున్నాడు, రెండిటికి న్యాయం చేయట్లేదు, కర్ణాటక సంగీతానికి న్యాయం చేయట్లేదు. నేనేం తప్పనట్లేదు, పండిత పామరులందరికీ మనం సమానంగా దీని గురించి మనం తెలియజేయాలి, అది దానిలో తప్పనట్ల. ఈయన అహంకారం వల్ల ఈయనకున్న ఈయన ఏంటి ఈయన ప్రెసెన్స్ ని ఫీల్ చేయాలి అన్న విధంగా సంగీతాన్ని ఇష్టం వచ్చినట్టు మానిపులేట్ చేసేసి దానిలో ఏంటి దాన్ని అందరికీ క్యాటర్ చేస్తున్నా అనే ఒక 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 ప్లాట్ఫామ్ మీద డిస్టార్ట్ చేస్తున్నాడు అనేది నా అభిప్రాయం. ఈఎం కృష్ణ, ప్లీజ్ గెట్ డౌన్ ఫ్రమ్ యువర్ హై హార్స్ అండ్ థింక్ నార్మల్లీ. మీరు మీరు చేసేది మీరు ప్రచారం కోసం చేసుకోకండి, మీరు నిజంగా చేయాలనుకుంటే చెయ్యొచ్చు. మరి గానాస్ ఉన్నాయి, ఆ గానాస్ ని మీరు ఎంతవరకు ఉద్ధరించారు? అవి కూడా ఆర్ట్ ఫామ్సే కదా. మరి నువ్వు రీషేపింగ్ ఆర్ట్ అంటే కర్ణాటక మ్యూజిక్ గురించి ఆయన ఆర్ట్
ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు నువ్వు చెప్తున్న పాయింట్ లో ఎగ్జాక్ట్ గా ఈ రివ్యూలో ఒక ఆయన చెప్పాడు అనమాట, ఫర్ ఈవెన్ యాజ్ హీ వాంట్స్ కర్ణాటక మ్యూజిక్ టు నాట్ హ్యావ్ భక్తి, అంటే కర్ణాటక మ్యూజిక్ లో భక్తి ఉండకూడదు అనేది టిఎం కృష్ణ చెప్తుంది పాయింట్.
మరి అన్ని రసాలు ఉంటాయి కదా, రసాస అన్ని రసాస్ ఉంటాయి, రసదాస అనే వాళ్ళు అన్ని రసాలు. భక్తి రసం నేను ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈయన మన బాలమురళీ కృష్ణ గారు నవరసాలు ఎంత ముఖ్యమో నవరసాలు పండాలంటే భక్తి రసం అంత ముఖ్యం కర్ణాటక సంగీతంలో అని ఆయన చెప్పిన మాట అన్నమాట. ఏ రసమైన శృంగార అన్నమాచారు శృంగార రసమైనా కానీ లేకపోతే వైరాగ్య రసమైనా కానీ ఏవైనా కానీ వీటన్నిటికీ భక్తి అనేది మూలంగా లేకపోతే ఇవన్నీ బయటకు వచ్చేవి కాదు. మనకి మేజర్ గా మనకి అంటే మనం అలా ఎక్స్ప్రెస్ చేసాం నిజంగా, అంటే మన సోషల్ గా కూడా మనం వెళ్ళాం లైక్ బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని అన్నమాచార్య గారి కీర్తన దానిలో సోషల్ గా కూడా మనం రెస్పాండ్ అయ్యాం. కానీ వీటన్నిటికీ కూడా ఏంటంటే ఒక శ్రద్ధ భక్తి తోడవడం వల్లే అవి ఇప్పటికీ అవి నిలుచున్నాయి. ఇన్నేళ్ళ 1400 లో అన్నమాచార్య గారు రాసిన సంకీర్తనలు ఇప్పటికి కూడా మనం పాడుకున్నామంటే దానికి ఉన్న సోల్ వల్లే
అంతే. అంటే
జస్ట్ రాగే
అంటే ఈయన రివ్యూలో ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు గానా మ్యూజిక్ ఉందనుకో, గానా మ్యూజిక్ ని కృష్ణ టిఎం కృష్ణ ఉద్దేశంలో గానా మ్యూజిక్ ని సినిమా తీసేసుకుని లాగేసుకుని ఐటమ్ సాంగ్స్ గా మార్చేసింది, కేవలం ఐటమ్ సాంగ్స్ పరిమితం చేసింది అంటూ దాన్ని తిడుతున్నాడు బేసిక్ గా. అంటే అలా ఐటమ్ సాంగ్స్ గా ఉండకూడదు అని. ఓకే, ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే గానా మ్యూజిక్ లో ఐటమ్ సాంగ్స్ కూడా ఉంటాయి, దట్స్ ద నేచర్ ఆఫ్ దట్ మ్యూజిక్.
అవును అవును.
ఇప్పుడు గానా వాళ్ళ దగ్గర
లలిత సంగీతం లాగా, ఇంకా చెప్పాలంటే జానపదాల లాగా, అంతే కదా,
జానపదం లాగా. జానపదంలో ఇప్పుడు ఈయన అనుకుంటున్నా అంటే జానపదాన్ని లిఫ్ట్ చేసి కర్ణాటక సంగీతం దగ్గరికి తీసుకొద్దాం అనుకుంటున్నాడు.
అన్ని మిక్స్ చేసి మంచి మిక్స్ చేసి
నేనే ఆ రెండు, ఆ రెండిట్లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు, ఆ రెండు వేరు వేరు, తక్కువ
సమానం
ఒకటి తక్కువ ఎక్కువ రెండు సమానం కాదు. ఇప్పుడు మనం కర్ణాటక సంగీతంలో ఈ పురంధరదాస కృతిని తీసుకెళ్ళి ఒక ఏది మంచి పబ్బులో కూర్చుని మనం ఆ పాట పెడితే దాన్ని ఎవరైనా వింటారా? వినరు,
వినరు. అవును, దాని గౌరవం పోతుంది, వాళ్ళ వాళ్ళ యొక్క దీన్ని కూడా మనం ఇబ్బంది పెట్టినట్టు,
ఇబ్బంది పెట్టినట్టు. ఇది ఎవరు వింటారు? దీనికి ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఆ మ్యూజిక్ నాలెడ్జ్ ఉండి ఉండాలి, అవన్నీ రాగాలు అవన్నిటి మీద కొంచెం ఐడియా ఉంటే దాన్ని ఎంజాయ్ చేయగలరు అనమాట. ఇక్కడ ఈ గమకం వేసాడు రా అని
అలా అలాగా అలా లేకపోయినా కానీ ఇలాంటివి విందాము, ఇలాంటివి స్పెసిఫిక్ గా విందాం. ఎందుకంటే నాకు నాకు రాగ నాకు ఆ ఇది ఉండకపోవచ్చు, నాలెడ్జ్ ఉండకపోవచ్చు, కానీ ఏంటంటే మనం అంటే గుడికి వెళ్ళినప్పుడు ఏ పర్పస్ కోసం అయితే గుడికి వెళ్తాము, కర్ణాటక సంగీతాన్ని గురించి కూడా మనం ఆ పర్పస్ కోసమే మనం అంటే ఇవి వినాలి. ఇప్పుడు నేను వెస్టర్న్, నేను మైకేల్ జాక్సన్ పాటలు వినాలంటే ఆ పాటల కోసమే నేను వెళ్తాను, అంతేగాని గుడిలోకి వెళ్ళినప్పుడు మైకేల్ జాక్సన్ పాటలు వినాలని నేను అనుకోను కదా,
అనుకోను కదా, అదే కదా పాయింట్. అంటే సార్ నా పాయింట్ ఏంటంటే దే ఆర్ ఆల్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్, ఒకటి ఎక్కువ ఇది ఎక్కువ ఇది తక్కువ అనడానికి దాని స్టాండర్డ్ దాన్ని, దీని స్టాండర్డ్ దీనిది. ఇప్పుడు కర్ణాటక సంగీతంలో రాగా బేస్డ్ ఎక్కువ ఉంటాయి, అవును కదా, రాగా బేస్డ్ ఎక్కువ ఉంటాయి, తాళం యొక్క ఇది గానా వాటికి ఎక్కువ ఉంటుంది. నేను ఊరికే చెప్తున్నా
సరదాగా,
రెండింటినీ ఎలా పోలుస్తాం, దట్స్ టోటలీ డిఫరెంట్. పైగా నీ యొక్క సర్టిఫికేషన్ కోసం ఆ గానా ఆర్టిస్ట్ ఏమి రావడంలా, అర్థం చేసుకోవాల్సింది అది. గానా అక్కడ ఉన్న గానా ఆర్టిస్ట్ ఒక ఆయన అడిగాడంట, మీరు మీరు ఏ రాగాలు ఏమన్నా ఉపయోగిస్తారా మీ మ్యూజిక్ లో అని అడిగాడంట ఎవరు, సీఎం కృష్ణ అడిగితే ఆ గానా ఆర్టిస్ట్ అతని పేరు విజి, ఆ ప్రామినెంట్ సింగర్ తమిళ్లో. సో అతను అన్నాడంటే వి సింగ్ ఇన్ వెరీ మెనీ ట్యూన్స్ ఆన్ ఆన్ వెరీ వెరీ మెనీ సబ్జెక్ట్స్, బట్ ఐ డిడ్ నాట్ సింగ్ దోస్ సాంగ్స్ విల్ నాట్ సూట్ యూ పీపుల్, నేను పాడే పాటలు మీకు సూట్ అవ్వలేమ్మా అని చెప్పి అన్నా.
అంటే ఒక రకంగా అవమానించినట్టే కదా, అంటే నువ్వు నువ్వేమో కర్ణాటక సంగీతంలో నువ్వు ఉంటావు అండ్ కర్ణాటక సంగీతం ఏమో సోషలైజ్ చేయాలంటావు అండ్ మిగతా మిగతా ఆర్ట్ ఫామ్స్ ని నువ్వు కించపరుస్తున్నావు.
కరెక్ట్, కించపరచడం కూడా కాదు, నువ్వు నా దగ్గరికి నువ్వు రావాలి అన్నట్టుగా బిహేవ్ చేస్తే ఆ సింగర్ ఏమంటున్నాడు, అసలు నీ సర్టిఫికేషన్ నా హక్కర్లేదు అంటున్నాడు.
దేనికి దేనికి ఉండే యూనిక్నెస్ దానికి ఉంటుంది, నువ్వు అన్నిటినీ అన్నిటినీ హోమోజినైజ్ చేయాలని ట్రై చేస్తే చాలా కష్టం, ఇలాంటి తేడా తేడాగానే ఉంటాయి
అన్ని.
వినూత్న ప్రయోగాలు చెయ్యండి, ఏమైనా చేసుకోండి, కానీ బేసిక్ ఫ్యాబ్రిక్ ని, ఎలాంటి యొక్క ఆర్ట్ ఫామ్ ని కూడా బేసిక్ ఫ్యాబ్రిక్ ని మీరు విచ్ఛిన్నం చేసేసి, ఇవన్నీ ఏంటంటే ఈ కమ్యూనిస్టిక్ లెఫ్ట్ లిబరల్ ఐడియాస్ నుండి వచ్చే దుర్గుణాలు అన్నమాట, అలాంటివన్నింటినీ మీరు త్యజించండి. ఇదేదో తమిళనాడుకి సంబంధించిన కర్ణాటక మ్యూజిక్ అంటే తమిళనాడుకి సంబంధించిన ఇదేనా అనుకో అనుకోకండి, మన మన రాష్ట్రాలు, సౌత్ ఇండియన్ రాష్ట్రాలు, ఈవెన్ పద్ధతి మ్యాటర్ పాన్ ఇండియా, కర్ణాటక కానీ లేకపోతే హిందుస్థానీ కానీ ఏ ఆర్ట్ ఫామ్ గురించి అయినా మనం ఇది ఇది పిఎం కృష్ణ అనేది ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుని, ఈ మార్కెట్ సీజన్ వస్తుంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం అన్న, కానీ ఏంటంటే ఇలాంటి ఏమన్నా వైపరీత్యపు వికృతపు ఆలోచనలు ఉండేవాళ్ళు ఉండకూడదు, ఉన్న వాళ్ళ వాళ్ళ పరిధిలోనే వాళ్ళు ఉండాలి, కానీ నేమ్ కోసం ఫేమ్ కోసం ఒక ఒక సజీవమైన ఆర్ట్ ఫామ్ ని ఇలా వాడుకోవడం అనేది చాలా హేయమైన పని అది కనిపించేద్దాం.
సూపర్, సో మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం, మనం ఈ టాపిక్ మీద చాలా ఎక్కువసేపు మాట్లాడాము. సో సెకండ్ ఏంటంటే ఏఐబి అని, ఇప్పుడు యూత్ కి తను చెప్పినట్టుగా, ఆనంద్ చెప్పినట్టుగా కూల్ స్టఫ్ అనే ఒక ఇది కలిగిస్తే, ఈ మధ్య కాలంలో ఒక 2-3 ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ నుంచి నేను స్టాండప్ కామెడియన్స్ యొక్క ప్రభ వెలిగిపోతుంది నిజానికి. సో అలాంటి స్టాండప్ కామెడియన్స్ యొక్క గ్రూపే ఆల్ ఇండియా బ్యాక్ షోర్ అని అక్కడ పెట్టారు, ఇది బాంబే బేస్డ్
అది సో ఆనంద్ నీ దగ్గర నీ దగ్గర ఇది చెప్పు దీని మీద.
రైట్, అంటే స్టాండప్ కామెడీ స్టాండప్ కామెడియన్స్ అంటే ఇప్పటి నుండి కాదండి, మనకి మన కనుక టీవీ వాచ్ యూట్యూబ్ వాచర్స్ వల్ల వచ్చిన ఇది ఏఐ. అంతకు ముందు కూడా స్టాండప్ కామెడియన్స్ అంటే మనకు తెలిసినప్పుడు రాజు శ్రీవాస్తవ్ లేకపోతే ఎహసాన్ ఖురేషి వీళ్ళందరూ గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ నుండి వచ్చిన వాళ్ళు. అవి నువ్వు నీకు గుర్తుండే ఉంటుంది, మన మన ఇంటి వెన్ వీవర్ స్టూడెంట్స్ మనం ఇవి వినేవాళ్ళం, ఈ ప్రోగ్రామ్ వీటి అంటితో పాటు వచ్చేవి తర్వాత కపిల్ శర్మ షో ఇవన్నీ వచ్చేవి, అవి వాటి గురించి మనకు తెలియదు. కానీ సో అప్పటి నుండి కూడా మనకు స్టాండప్ కామెడీ అనేది ఉంది, కానీ చాలా ఎవరు అఫెండ్ అయ్యే విధంగా లేదు, చాలా క్లీన్ గా ఉండేవి, చాలా బాగుండేవి కూడా. అవి చూసే దీన్ని బట్టి సబ్స్క్రైబర్ బేస్ ని బట్టి కూడా మనం టీఆర్పీస్ ని బట్టి కూడా. సో అది స్టాండప్ కామెడీ అనేది ఉందండి మనకి ఎప్పటి నుండి. వీళ్ళు కొత్తగా తీసుకొచ్చింది ఏమీ లేదు, వీళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే వల్గారిటీని ఎఫ్ వర్డ్స్ ని కస్ వర్డ్స్ ని తీసుకొచ్చి దాన్ని కామెడీ అని చెప్పి మన కల్చర్ కి సంబంధించి సంబంధం లేని విషయాలన్నింటినీ వాళ్ళు వెస్టర్నైజ్ చేసి దాన్ని ఒక ఒక కామెడీ జానర్ కింద తీసుకొచ్చారండి. అంటే ఇఫ్ యు ఫీల్ లైక్ వల్గారిటీ అండ్ స్లీజ్ ఈస్ ద న్యూ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఎ కామిక్ రిలీఫ్ ఫర్ యూ, దెన్ దట్ ఈస్ ద బెస్ట్ వే. ఆల్ ఇండియా బ్యాక్ షోడ్ అంటే ఓపెన్ గా మాట్లాడడం అనేది ఓన్లీ స్లీజ్ ద్వారానే జరుగుతుంది అనుకునే ఒక మైండ్ సెట్ ఉంటుంది సార్, అది పర్వర్టెడ్ మైండ్నెస్ అనే నాకు మైండ్ అనే నాకు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంటే వెస్టర్న్ కల్చర్ ని ఇప్పుడు నేను ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రసల్ పీటర్స్. రసల్ పీటర్స్ స్టాండప్ కమెడియన్, హీస్ ఎ కెనడియన్, ఇండియన్ ఆరిజిన్ ఉన్న కెనడియన్. ఆయన వర్డ్స్ ఆయన అంటే వాళ్ళ వాళ్ళ భాషలోనే కస్ వర్డ్స్ ఇవన్నీ ఉంటాయి, అవి ఆయన విరివిగా వాడతాడు. వాడినా కానీ ఏంటంటే అతని ఆయన ఏ ఏ కల్చర్ ని వదలకుండా అన్నిటిలోని స్టీరియోటైప్స్ ని ఆయన క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు, బట్ అక్కడ దాకే ఉంటుంది. కానీ ఆయన పర్టికులర్ కల్చర్ ని అవమానించే విధంగా దీన్ని ఇలాగా ఇచ్చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంటే ప్యాన్ అక్రాస్ ది వరల్డ్ చూసుకున్నట్టయితే ఒకవేళ మనం ఒక బుర్కానే అదొక ట్యాబు అనుకుందాం అనేది ట్యాబు అనుకుందాం, అతను హీ డోంట్ గో డీప్ ఇన్ టు దట్ అండ్ అవి కెలకడు, అలాంటి విషయాలు కెలకడు, పెరిఫెరల్ గా టచ్ చేసి వదిలిపెట్టేస్తారు. ఏ విషయం దేనిలో అయినా సరే అంటే క్యాథలిజం లో అయినా, క్యాథలిక్స్ గురించి అయినా కానీ జ్యూస్ గురించి అయినా కానీ స్టీరియో టైప్స్ అంటాం కదా, అంటే జనబాహుళ్యంలో వీళ్ళు ఇలా ఉంటారు అన్న వాటిని గెలుపుతారు. అయితే డీప్ గా వెళ్ళి వాళ్ళ రూట్స్ దగ్గరికి వెళ్ళి వాటిని క్రిటిసైజ్ చేస్తూ దాని నుండి కామెడీ జనరేట్ చేయాలనుకోడు ఆయన. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నాను
అంటే
కామెడీస్ లో ఒక పెద్ద ఒక అంటే ఆల్రెడీ ఇతను ఎస్టాబ్లిష్డ్ పర్సన్ కాబట్టి రసల్ పీటర్స్ ని నేను ఎగ్జాంపుల్ తీసుకుని ఏఐబి ని చూపిస్తున్నాను అన్నమాట. సో ఏఐబి లో ఎలా జరుగుతుందనేది మనకు తెలిసిన విషయమే, అది మనం చాలా కూల్ అనుకుంటాం, వావ్ వాట్ అసలు యా జోక్ మారా అన్నట్టు ఇచ్చేస్తుంటారు. ఇవి ఎలా వస్తాయంటే మనకి ఒక స్లో పాయిజన్ లాగా డ్రగ్ లాగా అనమాట. అంటే మనం కూడా మన మన మనకి ఏఐబి మనం వాచ్ చేసి వస్తాము, వాచ్ చేసి వచ్చి పూజ ఏమైనా జరుగుతుంది అనుకో, కొబ్బరికాయ కొట్టడమో లేకపోతే ఏదో చేస్తే మనకు అలాంటి మెంటాలిటీ వచ్చేస్తుంది, స్లీజింగ్ టైప్ ఆఫ్ మెంటాలిటీ వచ్చేసి మనం అలానే ఆలోచిస్తాం. అది నా టేక్ ఏబి గురించి. సో యా నువ్వు చెప్పదలుచుకున్న పాయింట్స్ చెప్పి నేను అంటే జనరిక్ గా చెప్పాను నేను, మేబీ
స్పెసిఫిక్ అదే యూత్ లో అది కూల్ అనే ఒక దీంట్లో వెళ్ళేసరికి చాలా వైరల్ గా వెళ్ళింది, దాని ఎఫెక్ట్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ. అది అర్బన్ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వీళ్ళ మీద ఆ ఇంపాక్ట్ చాలా చాలా ఎక్కువ. కెన్నీ సెబాస్టియన్ అని ఒకడు ఉంటాడు, ఇఫ్ యు సీ అతను చూడండి మీరు, ఫుల్ ఆఫ్ యాంటై హిందూ హేట్రెడ్ తన్మయ్ బట్ ఫుల్ ఆఫ్ యాంటై హిందూ, ఉత్సవ్ చక్రవర్తి ఫుల్ ఆఫ్ యాంటై హిందూ, ఇంకొక ఆమె ఉంటుంది అత్తి అని ఒక ఆమె ఉంటుంది, ఆమె అయితే అసలు దారుణం, అసలు బి వర్డ్ లేకుండా ఆమె తన యొక్క స్టాండప్ కామెడీని ముగించదు. ఓకే, సో నేను అంటుంది ఏంటంటే ఇలా కూల్ యాటిట్యూడ్ అది ఇది అంటూ మాట్లాడినప్పుడు మనమంతా ఏమనుకుంటామంటే ఇట్స్ ఆల్ గుడ్ లిబరల్ ఐడియాస్, నాట్ నథింగ్ రాంగ్, వాట్స్ రాంగ్, ఇంతకుముందు అంత పెద్దవాళ్ళందరూ ఈ పిల్లలందరినీ
తొక్కి పాడేశారు కాబట్టి ఇప్పుడు అర్జెంట్ గా పిల్లలు అవుట్ ఆఫ్ దేర్ దీని అంతా లిబరేషన్ జరగాలి అనే ఉద్దేశంతో బయటకు వస్తున్నారు. అమెరికాలో అంతకుముందు 60s లో ఇట్లా జరిగింది కాబట్టి వీ షుడ్ ఆల్సో గో ఇన్ దట్ వే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. కానీ మీటూ మూమెంట్ లో ఎక్కువ మంది పట్టుబడింది వాళ్ళు వాళ్ళే ఈ ఏబి వాళ్ళే ఎవరైతే ఈ స్టాండప్ కామెడీలు ఇలా చేస్తూ ఉన్నారో వీళ్ళల్లోనే ఎక్కువ మంది పర్వర్ట్లు. వాళ్ళ వాళ్ళ మీద ఎలిగేషన్స్ మీరు ఆన్లైన్ లో చూస్తే వెంటనే అర్థమైపోతుంది ఎవరెవరు ఏం చేశారు అనేది. ఉత్సవ్ చక్రవర్తి అనే అబ్బాయి పట్టుబడ్డాడు ఫర్ హెరాసింగ్ ఈ టీమ్స్ లో ఉండే అమ్మాయిల్ని హెరాస్ చేస్తూ. వాళ్ళకు వాళ్ళసలు చైల్డ్ దాని మీద కూడా చైల్డ్ సెక్స్ వాటి మీద కూడా మాట్లాడుతుంటారు. పీడోఫైల్ ఫిలియా మీద కూడా మాట్లాడేస్తుంటారు, జోకులు వేసేస్తుంటారు. దీన్ని ప్రోత్సహించడం లైక్ దీపికా పడుకోని ఇలాంటి వాళ్ళు, ఆలియా భట్, వాళ్ళు కూడా ఇదే గ్యాస్ అనుకో వచ్చాము నాకు తెలియదు మరి, బట్ వాళ్ళు
మేబీ మేబీ నాట్ ఎందుకంటే
కరెక్ట్ కరెక్ట్
ఎందుకంటే అంటే అప్పుడు ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, బూత్ జోకులు వేస్తే నవ్వుతారు అందరు నవ్వుతారు, బూత్ జోకులు వేస్తే నవ్వకుండా ఎవరు ఉండరు. కానీ బూత్ జోకులే జోకులా?
అది కూడా కాదు, బూత్ జోకుల్ని మెయిన్ స్ట్రీమ్ చేయడం.
మెయిన్ స్ట్రీమ్ చేయడం అది
సంథింగ్ లైక్ బూత్ జోక్. బూత్ జోక్ మనం ప్రైవేట్ స్పేస్ లో మనం చాలా మాట్లాడతాం, బయటికి పోయినప్పుడు మనం మాట్లాడాం అదే భాష. మెయిన్ స్ట్రీమ్ చేయడం సంథింగ్ లైక్ సనీ లియోన్ని మెయిన్ స్ట్రీమ్ చేయడం అనే ఒక ప్రోగ్రామ్ ఉంది కదా, అట్లాగే వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ చేశారు. దాని ఎఫెక్టే మీటూ ఎలిగేషన్. నేనంటే లిబరల్ ఐడియాస్ లో నుంచి వచ్చిన ప్రొడక్టే మీటూ ఎలిగేషన్స్ కి కారణం అవుతుంది.
అవుతుంది ఐ థింక్ మనం దీని గురించి డిస్కస్ చేసాం మీటూలో మాట్లాడినప్పుడు ఏబి వాజ్ వన్ ఆఫ్ ది ఎందుకంటే. సో నేను సో యు మేడ్ యువర్ పాయింట్ ఓకే ఐ టేక్ దట్ బట్ ఇది కాకుండా మనం మాట్లాడుతున్న అంటే హిందూ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఎక్కువ టార్గెట్ చేస్తున్నారని చెప్తున్నావు కదా. సో లెట్ అస్ టాక్ అబౌట్ దట్ దాని గురించి కొంచెం మాట్లాడుతున్నాము ఎందుకంటే డీరాసినేషన్ ఇప్పుడు మీటూ లేకపోతే పర్వర్షన్ ఇవన్నీ ఓకే దీస్ ఆర్ దేర్ ఆల్రెడీ ఉన్నాయి కాకపోతే అక్కడతో ఆగట్లేదు. మనకి ఏంటంటే మన కస్టమ్స్ ని మన మన వీటిని ఏంటి జోక్ గా చెప్పడం వేరు. లైక్ కొన్ని ఐ హావ్ సీన్ సమ్ కామికల్ ఇవి దానిలో అంటే ముగ్గు ఇలాగా జిగ్జాగ్ వేస్తారు అసలు మనకు తెలియదు అదేదో హిప్నోటైజ్ చేసినట్టు ఉంటుంది అలా ఉంటాయి ఓకే. అండ్ ఇంకొకటి నేను సారీ ఫర్ సేయింగ్ బట్ రసల్ పీటర్స్ ఏంటంటే ఒక ఫేమస్ ఇది ఉంటుందండి ఇండియన్ జీరో గురించి ఓకే. అంటే ఇండియన్స్ ఏం బేరం ఆడినా జీరో అంటే బేరం ఆడి మొత్తం ప్రైస్ జీరో అయితే వాడు అది ఆనందం ఇస్తుంటాయి ఇండియన్ ఎందుకంటే ఇండియన్ జీరో కనిపెట్టాడు కాబట్టి. అంటే హీస్ ప్రేజింగ్ ఇట్ బ్యాక్ హ్యాండ్ కాంప్లిమెంట్ ఉంటుంది అతని దానిలో. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ he has back hand compliment for each culture then atnu okavela jokes vesina gaani back handed compliment untundi and indian beat gurinchi specific ga enta mana cheap mentality ani cheptuntadu at the same time back handed compliments untai but deenlo elanti undo. I'm just taking an example again of Russell Peters. సో వీటిలో అంటే భగవాన్ మేరే మేరే అందరు భగవాన్ హై అంటే దాన్ని కూడా అంటే నాలో దేవుడు ఉన్నాడు అనే దాన్ని పర్టికులర్ ఎంత వల్గర్ గా మాట్లాడాలో అంత వల్గర్ గా మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాని మీద కంప్లైంట్స్ కూడా రిలీజ్ అయ్యాయి.
అవును
మేరే మాకే అందరు భగవాన్ హై అని అంటే మా అంటే యూ కెన్ అండర్స్టాండ్ యా. సో అది మనం డిస్కస్ చేసుకోకర్ల బట్ ఒక ఎగ్జాంపుల్ ఇవన్నీ అంటే మనం జనరల్ గా మనం మామూలుగా మాట్లాడుకునే మాటలు కదా ఇవి. నీలోనూ దేవుడు
అందరిలోనూ కెన్నీ సెబాస్టియన్ అన్నాడు. కెన్నీ క్రిస్టియన్ గాయ వై సాంస్క్రిట్ ఈస్ యూజ్లెస్ ఒక స్టాండప్ కామెడీ క్లిప్ అది ఎపిసోడ్ అది. అలాగే ఇండియన్ పేరెంట్స్ ఓసిడి అండ్ ఎలక్ట్రిసిటీ అట్ హోమ్ ఇండియన్ పేరెంట్స్ గురించి. See, this is the thing, right? Indian parents in Chittunaptu, they talk about superstitions, they talk about old traditions.
Right. So, yeah, yeah. యా సంస్కారి
హలో
హలో అండి
నమస్తే
వింటున్నానండి వెరీ ఇంట్రెస్టింగ్
ఓకే
అంటే నేనెంత నా పేరు శ్రీనివాస్ అండి
నమస్తే శ్రీనివాస్ గారు
నమస్తే అండి
ఈ షో వింటుంటే నేను ఎంత అవుట్డేటెడ్ ఆ తెలుస్తాను కొత్త కొత్త పేర్లు
ఇది వరకు 33 ఏళ్లకు ఒక జనరేషన్ అండి, ఇప్పుడు 5 ఏళ్లకి 4 ఏళ్లకు ఒక జనరేషన్ వెళ్ళిపోతుంది.
అయ్యో 5 ఏళ్లు మాత్రం చేతుల్లోనే ఉన్నాయి, అట్లా వెళ్ళిపోతుంది.
అదే అదే
అదేలేండి, అంటే మేము కూడా ఇది ఎక్వైర్డ్ నాలెడ్జ్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము నేర్చుకుంది. ఒకప్పుడు నా వరకు అనంత్ గురించి వదిలేసేయండి, నా వరకు నేను కూడా ఒక ఇగ్నోరెంట్ గానే ఉండేవాడిని. సో దానిలో ఏం కరెక్ట్ కాదు మనకి, ఇది మా ప్రోగ్రామ్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ అండి.
అది బాగుంది, ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పడానికి.
ఓకే థాంక్స్.
అదిగా సెబాస్ డేటా అంటారు
అండి.
కాదే నాకు చిన్న షేరింగ్ కూడా ఉంది.
చెప్పండి చెప్పండి.
సో ఈ స్టాండప్ కామెడియన్స్ గురించి, స్టాండప్ కామెడియన్స్ అంటే నేను ఎల్ఏలో ఉన్నానండి, లాస్ ఏంజల్స్ లో ఉన్నప్పుడు నైట్ టైమ్స్ జరుగుతుంటాయి కదా, బాగా వెళ్ళారు అటు ఇటు బాగా వెళ్ళారు.
ఓకే
వాళ్ళు అంటే వాళ్ళు మొత్తం మీకు తెలుసు కదా జోక్స్ అంటే ముందు ప్రీ ప్లాన్
చేసినాయి,
70-80% ప్రీ ప్లాన్. కాకపోతే వాళ్ళకు ఉండే సహజ హ్యూమర్ నేచర్ తోటి కొన్ని అక్కడికక్కడ పేర్లు ఇస్తారు, అవి మళ్ళా బాగుంటే అకామిడేట్ చేసుకుంటూ ఉంటారు. ఇట్స్ లైక్ దే ఆర్ ఇంక్రీజింగ్ దేర్ ఓన్ సిలబస్. లేకపోతే కాదు. సో దీంట్లో ట్రైనింగ్ కామెడీస్ ఉంటాయి కొన్ని చోట్ల, కొన్ని క్లబ్స్ ఫ్రీగా. నేను కూడా చేశాను స్టాండప్ కామెడీ, కామెడీ నేను కూడా చేశాను
అన్నమాట. సో
కాకపోతే మీరు అంటున్నారు చూడండి, ఆడియన్స్ బేసికల్ గా వాళ్ళ దృష్టి అంతా ఆడియన్స్ మీదే ఉంటుంది. అన్లెస్ ఆడియన్స్ డస్ నాట్ లవ్, ఆర్గనైజర్స్ ఎంటర్టైన్ చేయరు.
కరెక్ట్ కరెక్ట్.
ఓకే
సో అంత సీరియస్ గా మనం ఆపాదించలేము ప్రతిదీ. కాకపోతే ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే స్టాండప్ కామెడియన్స్, సక్సెస్ కానీ స్టాండప్ కామెడియన్స్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ఇమ్మెచ్యూరిటీ కూడా బయటపడుతూ ఉంటుంది బాగా బాగా. అంటే వాళ్ళ వాళ్ళ ఎడ్యుకేటెడ్నెస్, ఇమ్మెచ్యూరిటీ, ద వే దే ఆర్ ట్రీటింగ్ అన్నమాట. సో పీపుల్ ద వే దే అనలైజ్ అని అన్నీ వస్తాయి అన్నమాట. సో వీ హ్యావ్ టు లెట్ ఇట్ బర్న్, వీ కెనాట్ కామెంట్ అన్న. ఎందుకంటే ఎంత వల్గర్ ఫేమస్ అయితే అంత అది ఆ సొసైటీ అంత బాగలేదని
అర్థం.
బ్లాక్స్ లో ఇప్పుడు బ్లాక్స్ లో మీరు చూసారనుకోండి, అంటే చెప్పకూడదు అనమాట, బట్ ఇట్స్ సేమ్ థింగ్ అనమాట. వల్గర్ కామెడీ ఎక్కువ ఎంజాయ్ చేసే ఛాన్సులు ఎక్కువ కనిపిస్తాయి. ఏం లేకపోయినా నవ్వేస్తూ ఉంటారు వీళ్ళు. సాఫిస్టికేషన్ అంటే లాంగ్ టర్మ్ పోవాలి అంటే మాత్రం సాఫిస్టికేషన్ కామెడీనే నిలబడుతుందండి. బట్ షార్ట్ టర్మ్ లో ఏంటంటే కొత్తదనం ఏదొచ్చినా ఫస్ట్ వింతగా ఉంటుంది, రిపీటింగ్
షాక్ వాల్యూ
ఉంటుంది. సో దాని గురించి మనం పెద్ద వరి అయ్యి కోపం తెచ్చుకుంటే ఏంటంటే మనకే అనవసరం బీపీ. అంటే ఒకప్పుడు ఇప్పే కాదు, ఒకప్పుడు చెప్పుల మీద వినాయకుడు వేసాడు ఇట్లాంటి 70s లో 80s లో నా స్కూల్ డేస్ లో కూడా వినేవాడు. బట్ ఏంటంటే చెప్పుల మీద అంటే బాధ వేస్తుంది, మరి దాన్ని ఖండించాలి. మరి ఆ రూట్ లో వెళ్తే ఆ రూట్ లో ఫీల్ అయితే పోనీ ఖండించవచ్చు. ఈ స్టాండప్ కామెడీ ఏంటంటే లైట్ తీసుకోవచ్చు.
కరెక్ట్ అంటే దీంట్లో నీ ఒపీనియన్ చెప్తాను. సో అక్కడ ఏంటంటేనండి, ఇప్పుడు మీరు అన్నది నేను యుఎస్ కూడా కొన్ని ఫాలో అవుతానండి, నాకు అంత తెలియదు నిజానికి, మీకే ఎక్కువ తెలుసు కరెక్ట్ గా చెప్తే. నేననేది ఏంటంటే స్టాండప్ కామెడీ అనేది ఎప్పుడు ఆ వల్గర్ లైన్స్ లోనూ ఉంటది, అన్నీ ఉంటాయండి కరెక్టే. కాకపోతే ఏమవుతుందంటే ఈ స్టాండప్ కామెడియన్స్ లో కొంతమంది మెయిన్ స్ట్రీమ్ లోకి వెళ్ళి, మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లోకి. ఇప్పుడు మీరు కునాల్ కమ్రాన్ తీసుకున్నారు అనుకోండి, కునాల్ కమ్రా ఒక యాంటీ హిందూ స్టాండప్ కామెడియన్, హీ హింసెల్ఫ్ సే దిస్. నేను నేను చెప్పను, ఎప్పుడవుతుందంటే ఒక ప్రొఫౌండ్ ఇంపాక్ట్ యూత్ మీద. ఇప్పుడు మీరు మనం బూత్ జోక్ వేసాం అనుకోండి, ఇంట్లో నలుగురు నవ్వుకుంటాము, అక్కడితో అయిపోతుంది అది. ఇట్ డజంట్ రియల్లీ ఇంపాక్ట్ యువర్ ఫ్యామిలీ, ఇట్ డజంట్ రియల్లీ ఇంపాక్ట్ యువర్ సొసైటీ. సో
ఇప్పుడు మీరు మీరు చేసేది నా మీద జోక్, మీరు అక్కడే ఉంటారు కాబట్టి మీకు ఎక్కువ తెలుసు అన్నాడు. ముందే చెప్పి మాట్లాడుతున్నా మీరు.
నేను యుఎస్ లోనే ఉంటా, నేను యుఎస్ లోనే ఉంటా అందుకని చెప్తున్నాను.
అతను మేబీ అనంత్ అంత ఎక్స్పోజ్ అయి ఉండడు.
నేను ఎంత ఇంగ్లీష్ కామెడీ షో అంటే మీరు మీరు చెప్పిన
లైవ్
లేదు, మీ మీద నేను అలా వేయట్లేదు. నేను మామూలు డిస్కషన్ మోడ్ లోనే
ఉన్నాను. పడిపోయా మళ్ళా తాటిస్తున్నట్టుంది మీరు.
లేదు నేను సాల్ట్ లేక్ సిటీలో ఉంటానండి. లేదండి నేను సాల్ట్ లేక్ సిటీలో ఉంటాను. అంటే నేను ఇక్కడ ఏమవుతుందంటే, అవునండి నేను అంటే ఇక్కడ నేను ఎంత ఎక్స్పోజ్ కాలేదు. నేను ఎక్కువ మీరు అన్నట్టు స్టాండప్ కామెడియన్స్ మీద, స్టాండప్ కామెడీ మీద నిజానికి పెద్ద ఐడియా లేదు. కాదు నేను ఇండియా వాళ్ళని చూస్తుంటా కదా, వాళ్ళ మీద మాట్లాడుతున్నాను అన్నమాట.
అంటే నేను క్లారిటీ ఇస్తాను. మీరు దీంట్లో ఏంటంటే మీరు మెయిన్ స్ట్రీమ్ నాన్ మెయిన్ స్ట్రీమ్ కింద సొసైటీని డివైడ్ చేసి ఆలోచిస్తున్నారు. దాని మీద నా థాట్ ని చెప్పొచ్చా?
చెప్పండి చెప్పండి.
1960s 1970s లో మెయిన్ స్ట్రీమ్ తీసుకున్నారు అనుకోండి, అలా కొంచెం లంగ అయితే చాలు అట్లా ఉండేది తెలుగు సినిమాలలో. వేరేజ్ యారానా అని చెప్పి జీనతమని బానే చేసేది హిందీ సినిమాలో. హిందీ సినిమాకి వెళ్ళేవాళ్ళే చూడడానికి వెళ్ళేవాళ్ళు, రైట్? ఈ మెయిన్ స్ట్రీమ్ అనేది ఒక భ్రమ అండి, ఒక భ్రమ అనుకుంటున్నాను. ఎందుకంటే నథింగ్, దేర్ ఇస్ నథింగ్ లైక్, మనకి ఆర్ట్ అనిపిస్తుంది, మనకి ఫ్యామిలీ కూర్చొని చూస్తున్నాం. బట్ ఎవరి ఛానల్ ఎడ్యుకేటెడ్నెస్ ఆఫ్ ది సొసైటీ ఈస్ క్లియర్లీ విజిబుల్ త్రూ మెయిన్ స్ట్రీమ్.
నో నో, ఐ వి కంప్లీట్లీ గెట్ ఇట్ అండి. నా పాయింట్ ఒకటి చెప్తాను, మీరు మీరు చెప్పింది నాకు అర్థమైంది. మేము మెయిన్ స్ట్రీమ్ లో వల్గారిటీని ప్రమోట్ చేస్తున్న దాని వల్ల వచ్చే నష్టాల గురించి మాట్లాడట్లేదండి. బట్ ఆ వల్గారిటీని పర్టికులర్ కమ్యూనిటీ మీద విడ్డేసి, ఇప్పుడు మీరు జీనతమను లేకపోతే హీరోయిన్స్ ఆబ్జెక్టిఫై చేసే దాని వల్గారిటీ గురించి
మాట్లాడటం.
చెప్పండి చెప్పండి.
అంత తెలివితేట లేవండి స్టాండప్ కామెడియన్స్ కి. అది నేను చెప్పాను.
లేదు లేదండి, అయ్యో ఎక్కడ ఉన్నారు, అయ్యో
సరే ఫైన్.
కునాల్ కమ్రా సార్, ఒక నిమిషం. కునాల్ కమ్రా అనే అతను, అతను ఎంత మెయిన్ స్ట్రీమ్ అంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ఇప్పుడు నేను చెప్తున్న ఏఐబి అని మేము అంటున్నాం కదా, ఆల్ ఇండియా బ్యాక్ షోద్ అనేది, దీనికి చాలా పెద్ద పెద్ద హీరో హీరోయిన్లు ఇంకా ఇండస్ట్రీలో బిగ్ బీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వస్తూ ఉంటారు దానికి. కునాల్ కమ్రాకి మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి, ఇట్ ఈస్ లైక్ అమేజింగ్. చాలా ఫాలోయింగ్ ఉంటుంది. అతని జోక్స్ కూడా చాలా బాగుంటాయి. నేను జోక్స్ గురించి వాడి, అతని స్టాండప్ కామెడీ క్వాలిటీ గురించి చెప్పట్లేదు. నేను చెప్తుంది ఏంటంటే, అలాంటి వాళ్ళు పర్సెప్షన్ క్రియేట్ చేస్తారు. సో సంథింగ్ లైక్, నేను ఒక సరదాగా నేను సూపర్ స్టిషన్ మీద ఒక 10 స్టాండప్ కామెడియన్స్ 10 సార్లు షో చేశారు అనుకోండి, అది యూత్ మీద ఇండియా అంతా సూపర్ స్టిషన్, హిందూజం అంతా వేస్ట్ గా, ఏం పని పని పనికి లేని వాళ్ళు, పని లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరు ఉన్నారు అనే ఒక ఐడియాని, లేకపోతే పేరెంట్స్ అంతా వేస్ట్ గాళ్ళు, వాళ్ళంత వాళ్ళకేం తెలియదు మనకే అంత తెలుసు అనే ఒక ఐడియాని క్రియేట్ చేస్తుంది అని చెప్పడం. సి యాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టాండప్ కామెడియన్స్ కూడా పార్ట్ ఆఫ్ ద మీడియా, సినిమా ఎలాగో మూవీస్ ఎలాగో మన టీవీ ఛానల్.
మాట చెప్పి ముగిస్తానండి. ప్యాస అనే సినిమా ఉంది కదా, గురుదత్ సినిమా ప్యాస.
అవును,
అప్పుడు ఏంటంటే 1970s లో ఏంటంటే ఈ పెద్ద పెద్ద పెద్దవాళ్ళందరూ, డబ్బులుండే వాళ్ళందరూ కలిసి అక్కడ కూర్చొని ఈ దరిద్రమైన పెయింటింగ్స్ ఉంటాయి కదా, దాన్ని దాంట్లో ఉన్న ఆర్ట్ ని ఎప్రిషియేట్ చేసేవాడు కూర్చొని, బ్యాక్గ్రౌండ్ దాని మీద బాధపడుతూ ఒక పాట పాట కూడా పాడాడు. అంటే నిజమైన దరిద్రం ఉంది, దాని మీద ఆర్ట్ అని చెప్పి ఇది కూడా అంతే. నథింగ్ లైక్ సో మచ్ అని సొసైటీకి అర్థం లేని విషయాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కానీ, అంటే ఈ మెచ్యూర్డ్ పీపుల్ ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అది ఎట్లా అంటే, ఇప్పుడు మెయిన్ లీడ్ లో ఉన్నారనుకోండి, ఒక మాట చెప్తున్నాను నేను, అమితాబ్ బచ్చన్ టైంలో అది ఆయన అన్ని యాక్షన్ సినిమాలు చేయడం వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం యాక్షన్ మీదే ఉంటుంది అని ఒక భ్రమ ఉండేది. దిలీప్ కుమార్ ఆ టైంలో, రాజ్ కపూర్ టైంలో అంత ప్రేమే అని, ఇది భ్రమ అండి, అదే నేను చెప్పేది. ఓకే, ఎనీవే థ్యాంక్స్ అండి
నైస్ టాక్,
థ్యాంక్స్ ఫర్ కన్వర్సేషన్. మీ ఇంటిగ్రేటివ్ పాయింట్స్ కూడా మీరు పుట్ ఫార్వర్డ్ చేశారు, మీ పర్సెప్షన్ ఇచ్చారు, దట్ కంప్లీట్లీ వి అగ్రీ విత్ దట్ వన్. కాకపోతే మేము డ్రైవ్ చేయాలనుకున్న పాయింట్ ఏంటంటేనండి, ఓకే, ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు ఇవి తప్పు ఇవి చేయకూడదు అనేది అభిప్రాయం కాదు. కాకపోతే ఏంటంటే వీ హ్యావ్ అవర్ ఓన్ రిజర్వేషన్స్ అండ్ ఇలాంటివి మనం కాషియస్, నేను వింటా బట్ వీ నీడ్ టు హ్యావ్ కాషన్. అండ్ దీనికి ప్రైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే కామెడీ షో జరిగినప్పుడు మొన్న ఒక కంప్లైంట్ కూడా ఇచ్చారు, ఒక హద్దు అనేది ఉంటుంది, ఒక లైన్ అనేది ఉంటుంది సొసైటీలో మనం ఉండే దీనికి, మనం విమర్శించిన కామెడీ కింద అన్నిటినీ కామెడీ చేసేదానికి ఒక లైన్ అనేది ఉంటుంది, ఒక థిన్ లైన్ అనేది ఉంటుంది, దాన్ని ఎవరు కూడా క్రాస్ చేయకూడదు. అది క్వైట్ ఆఫెన్ మన హిందూ సొసైటీ మీద, మేజర్లీ హిందూ సొసైటీ మీద, మన రిలీజియస్ ప్రాక్టీసెస్ మీద జరుగుతున్నాయి. సో ఐ హ్యావ్ మై ఓన్ రిజర్వేషన్ యాజ్ ఎ హిందూ దట్ బాస్, నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు కూతురు జోకులు వేసుకో, నువ్వు ఎవరి మీదైనా వేసుకో.
And I'm not going and మనం వెళ్ళి వాడి వెనకాల వెళ్ళి పడి వాడిని నిషేధించట్లా, ఇట్ ఈస్ జస్ట్ దట్ వీఆర్ టెలింగ్ దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్.
యా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వైట్ కాంట్రాస్ట్ గా ఉన్న ఇప్పుడు లేటెస్ట్
అది కానీ అండి, మీరు మంచోళ్ళు కాబట్టి నిషేధించట్లేదు, నేను ఇక్కడ ఆర్ఎస్ఎస్ నాలాంటి వాళ్ళు బోల్డ్ అంత మంది వెళ్ళి నిషేధిస్తున్నారు, నేను వాళ్ళు నేను ఇక్కడ ప్యూర్ ఆర్ఎస్ఎస్.
ఓకే
మర్చిపోతున్నాను.
లేదు లేదండి, ఆర్ఎస్ఎస్ అయినా నాకు తెలిసి స్టాండప్ కామెడీలు ఎంజాయ్ చేసే, బూత్ జోక్లు ఎంజాయ్ చేసే వాళ్ళు ఆర్ఎస్ఎస్ లో కూడా ఉంటారు, ఇట్స్ నథింగ్ నథింగ్.
నేను
దానిలో ప్రాబ్లం లేదండి,
అగైన్ మీకు శ్రీనివాస్ గారు మీకు తెలియదు, మీరు మీరు షో ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారు లేదు నాకు తెలియదు, కానీ ఇది ఇండిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద స్ట్రెస్ చేసే షో అండి. కాబట్టి ఏంటంటే ఇలా ఉంది అని చెప్పడం ఒక బాధ్యత అనమాట, ఏ కైండ్ ఆఫ్ హెచ్చరిక అనుకోండి, అలాగా సిగరెట్ తాగదు అని ఎవరు, బట్ ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పచ్చు, తప్పలేదు.
అవును,
కాబట్టి మనుషుల్ని ఆశ్రయించుకోవడం అంటే, మీరు ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోండి, నేను వై ఆల్ ది వే ఐ కేమ్ టు టాక్ ఇస్ ఓకే,
రైట్ రైట్.
మనం మనుషుల్ని ఆశ్రయించుకుంటుంటే మన మేజర్ హిందుత్వానికి సంబంధించే మనం యాంటీ చేస్తున్నాం.
అది మీరు చాలా టోన్ డౌన్ చేస్తున్నారండి, బీయింగ్ ఇన్ ఆర్ఎస్
అంటే. ఇప్పుడు మేము కొంతమంది స్టాండప్ కామెడియన్స్ పేర్లు, లైక్ ఒక ఆయన ఉన్నాడు రాజశేఖర్ మామిడానా,
ఆయన షో చూడండి, దట్స్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు సే, లెజెండ్ ఆఫ్ రామ్ అని రాజశేఖర్ మామిడానా అనే స్టాండప్ కామెడియన్ కామెడీ చూడండి, ఎంత క్లీన్ గా ఆయన క్రిటిసైజ్ చేస్తున్నా గానీ కామెడీ ఎలా జనరేట్ చేశాడు, క్లీన్ కామెడీ అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసు. మా పాయింట్ అంతా అంతేనండి, అలా ఉంటే బాగుంటుంది.
ఇట్స్ నాట్ టు ఇన్స్టిగేట్ హేట్ అగైన్స్ట్ స్టాండ్ అప్ కామెడియన్, బట్ ఇట్ ఈస్ జస్ట్ టు సే దట్ బాస్ దిస్ ఈస్ హ్యాపెనింగ్, దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు మీరు కెన్నీ సెబాస్టియన్ మొత్తం ఎపిసోడ్ చూడండి, అండర్ కరెంట్ గా ఉంటుంది అది. ఈవెన్ మన సినిమాలన్నీ కూడా లెఫ్ట్ లిబరల్ సినిమాలే కదండి, మొత్తం చూసుకుంటే అండర్ కరెంట్ గా ఒక హేట్రెడ్ అవన్నీ ఉంటాయి. మీరు బాలీవుడ్ సినిమాలు,
ఐ థింక్ అనంత్ వి ఆర్ డిస్కసింగ్ ఎట్ ఏ వెరీ స్ట్రెచ్డ్ లెంగ్త్, సో ఏంటంటే లెట్ us కన్క్లూడ్ అవర్ పాయింట్. ఐ థింక్ మనం
ష్యూర్ ష్యూర్ యా యా ఓకే, దట్స్
కరెక్ట్, ఇంకా టాపిక్స్ కవర్ చేయాల్సి ఉంది. సో మీరు మీ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయాలు చెప్పారు, దట్ థాంక్స్ ఫర్ దట్ వన్. బట్ మేము మా స్టాన్స్ అనేది ఏంటంటే, యాజ్ ఏ అంటే యంగ్ పర్సన్స్ గా మేము ఏం ఫీల్ అవుతున్నాం అనేది మేము చెప్పాలి, ఎందుకంటే విఆర్ గెటింగ్ అఫెండెడ్ ఆఫ్ దట్ వన్. మేము అఫెండ్ అవ్వకూడదు అంటే నోబడీ హ్యాస్ ఎ రైట్ టు సే దట్ వీ షుడ్ నాట్ అఫెండ్, మనం అకామిడేట్ చేయలే అందరినీ అని, దట్ ఈస్ వీ హ్యాడ్ ఎనఫ్ ఆఫ్ దట్ వన్. బట్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని చాలా మంది చేస్తున్నారు అని మా షో ద్వారా వింటున్న వాళ్ళందరికీ తెలియజేయాలనుకుంటున్న విషయం, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరు మీరు అది అటెండ్ అవుతారా లేదా లేకపోతే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మీ కంప్లీట్లీ మీ పర్సనల్ ఒపీనియన్ అండి. అట్ ద సేమ్ టైం మా పర్సనల్ ఒపీనియన్ మా ఇలా ఫీల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పడమే మా ఉద్దేశం. ఎవరిని హేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు అన్నట్టు. ఐ కంప్లీట్లీ అగ్రీ. బట్ మీరు చేస్తున్నది తప్పు, వీళ్ళు చేస్తున్నది తప్పు అనేది ఐడెంటిఫై చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మన మన సొసైటీ సస్టైన్ అవ్వడానికి అది కూడా ఇంపార్టెంట్ నేను నమ్ముతున్నాను. ఐ థింక్ అనంత్ వి కెన్ కంక్లూడ్ దిస్ టాపిక్ ఆన్ దట్ నోట్. యా థ్యాంక్స్ శ్రీనివాస్ గారు ఫర్ కాలింగ్ ఇన్. ఐ థింక్ మేము ఎండ్ ఆఫ్ ది షో వచ్చాము. సో ఐ థింక్ ఇంకేమైనా టాపిక్స్ ఉన్నాయా మనం డిస్కస్ చేసుకోవాల్సింది?
అల్బెరూనిస్ ఇండియా, అల్బెరూని అని ఆయన గురించి చిన్న ఇది ఇస్తాను ఒక 2 మినిట్స్. సో విల్ డూ ఇట్ నెక్స్ట్ టైం అగైన్, దీన్ని కంటిన్యూ చేద్దాం. సో అల్బెరూని అని ఆయన మహమ్మద్ గజ్నావి ఉన్నాడు కదా, మహమ్మద్ గజ్ని ఆయనతో పాటు వచ్చాడనమాట. వచ్చి ఇండియా అప్పటి ఇండియా ఎలా ఉంది అనే దాని మీద ఆయన ఇన్ అల్బెరూనిస్ ఇండియా అని ఒక బుక్ ఉంది, నేను ఇక్కడ మా లైబ్రరీలో ఊరికే చూసి సరదాగా తీసుకొచ్చాను. దాని మీద కొంచెం ఒక రివ్యూ లాగి అదే ఒక చిన్న స్టే కొన్ని ఇవి చెప్తాను. సో ఆయన ఆయన చెప్పింది ఏంటంటే, హిందూస్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ అస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఫ్రమ్ అస్ అంటే ఆయన ఉద్దేశంలో ఇస్లాం, ఇస్లామిక్ అని. సో ఇంట్రెస్టింగ్ గా ఉండేవి 2 మినిట్స్ లో చెప్తాను. ఓకే, ఇంకా 3 మినిట్స్ మన షో ఎండింగ్ కి. సో Hindus eat singly, one by one, on a table cloth of dung. Okay? Alage, they do not make use of the remainder of the meal and the plates from which they have eaten are thrown away if they are earthen. Ante bhoomilo paateyadamo lekapothe plate lo tenru adi. Okay? Alage vallu mandu kottetappudu they drink wine even before having eaten anything. అప్పుడు వాళ్ళు మిల్ తీసుకుంటారు. అలాగే దే సిట్ క్రాస్ లెగ్, ఎప్పుడు వాళ్ళు క్రాస్ లెగ్డ్ గానే కూర్చుంటారు. అలాగే వాళ్ళకి స్నీజింగ్ ఇస్ ద బ్యాడ్ సిగ్నల్, స్నీజింగ్ అనే బ్యాడ్ మనకి బ్యాడ్ ఓమెన్. అలాగే బుక్ టైటిల్ ఎండ్ ఆఫ్ ద బుక్ రాస్తారు, నాట్ ఇన్ ద బిగినింగ్. ఆ ముస్లిమ్స్ కానీ అటు వాళ్ళు కానీ రైట్ టు లెఫ్ట్ రాస్తారు కదా, మనం అలా కాదని. అలాగే ఏం చెప్పేది ఏంటంటే, వాళ్ళు మనని హేట్ చేస్తారు మొత్తం హిందూస్ యాజ్ ఎ హోల్, ఆల్ కాస్ట్ దే హేటర్స్. ఎందుకు అంటే ఈ మొహమ్మద్ గజ్నీ అనే అతను మొత్తం ఇండియా డెవలప్మెంట్ ని ఒక 200 సంవత్సరాలు 400 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయాడు కాబట్టి దే హేటర్స్. అలాగే వాళ్ళు హేట్ చేయడానికి ప్రధాన కారణం ఏం చెప్పాడు తెలుసా, ఈ సెంట్రల్ ఏషియా నుంచి బుద్ధిస్టులను తరిమేశారు అనమాట ఒక టైంలో, జొరాస్ట్రియన్స్ అండ్ ఇస్లాం కలిసి.
సో
బుద్ధిస్టులను తరిమేసినది చూసి హిందువులు బాధపడతారు, బాధపడి దట్ ఈస్ ద రీజన్ వై దే హేట్ సో మచ్.
ఓకే,
అలాగే వాళ్ళ పిల్లలకి చెప్పేటప్పుడు మన గురించి వీళ్ళు వీళ్ళంత అంటే మనం చిన్నప్పుడు కూచాడు వస్తాడని చెప్తాం కదా, అలాగే అలా చెప్తారు వాళ్ళ మన గురించి వాళ్ళకి పిల్లలకి అని 1000 AD రాసిన అల్బెరూనిస్ ఇండియాలో ఉందన్నమాట.
ఓకే, గుడ్ ఇన్సైట్స్.
యా, సో అట్లాగే పురాణిక్ ట్రెడిషన్స్ ని, ఇప్పుడు పురాణాలని అందరూ ఒప్పుకోరు, కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు అవి. అలాగే సైన్స్ ఈ ఆస్ట్రోనామర్స్ ఉంటారు కదా, ఆస్ట్రోనామర్స్ గురించి బాగా చెప్పాడు అనమాట ఆయన, వరాహ మీర ఆర్యభట్ట వీరిద్దరి గురించి. అలాగే హిందూ లాస్ గురించి వచ్చేసరికి నారాయణుడు గురించి చెప్తాడనమాట, ప్రొఫెట్స్ ఎవరు లేరు ఇక్కడ. అలాగే వాళ్ళకంతా ఉన్నదంతా కూడా రిషీస్ నుంచి డెరైవ్ అయ్యింది, నాట్ ఫ్రమ్ ప్రొఫెట్స్ అది వాడు చెప్తాడు. నారాయణ ఓన్లీ కమ్స్ ఇన్ టు దిస్ వరల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద హ్యూమన్ ఫిగర్ టు సెట్ ద వరల్డ్ రైట్ వెన్ థింగ్స్ హావ్ గోన్ రాంగ్. అదే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి. సో అంతేగాని నీకు కమిట్మెంట్స్ ఇవే ఇవ్వడన్నమాట బేసిక్ గా.
రైట్, ఓకే. అంటే ఇవి అవి చిన్న ఎక్స్పర్ట్ ఎక్సెప్ట్స్ ఇచ్చావు. ఫ్రమ్ దట్ వన్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫ్రమ్ ఏ ఇస్లామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ప్యూర్ ఇస్లామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏది క్రిటిసైజ్ చేయకుండా ఈయన అబ్జర్వేషన్స్ ఏంటి అనేవి పెట్టడానికి, అంటే ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ అవుట్ సైడర్స్ వ్యూ అనే కదా.
అవును, కొన్ని కొన్ని క్రిటిసైజ్ చేసిన కూడా ఉన్నాయి, అది మనం మాట్లాడుకుందాం డీటెయిల్ గా
డెఫినెట్ గా. సో ఈ షోలో నెక్స్ట్ ఎపిసోడ్స్ లో డెఫినెట్ గా మాట్లాడు.
లాస్ట్ సెంటెన్స్ ఏంటంటే, హిందూ కాస్ట్ సిస్టమ్ గురించి చెప్పినప్పుడు కాస్ట్లు ఉన్నాయి, అప్పటికే కాస్ట్లు ఉన్నాయి అన్ని చెప్పాడు, కానీ దేర్ ఇస్ నో మెన్షన్ ఆఫ్ ఎనీ ఆపరేషన్ ఆఫ్ లో కాస్ట్ బై అప్పర్ కాస్ట్.
ఓకే, దట్ ఇస్ ద ఫైనల్ నెయిల్.
అలాగే దే యూస్ టు మెయింటైన్ స్ట్రిక్ట్ కాస్ట్ సెగ్రిగేషన్, ఎవరు వాళ్ళ గ్రూప్ వాళ్ళు 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 ఉండేవాళ్ళ, కానీ ఒకే విలేజ్ లో ఉండేవాళ్ళు ఎక్సెప్ట్ 3 పీపుల్, ఒకటేమో ఫుల్లర్, ఇంకోటేమో షూ మేకర్ అండ్ వేబర్, ఈ ముగ్గురు.
ఓకే,
వీళ్ళు తప్పించి మిగతా అందరూ ఒకే దాంట్లో ఉండేవాళ్ళు అంటూ చెప్పాడు అనమాట. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ బుక్, ఇది చాలా పెద్ద బుక్. డిస్కస్ అబౌట్ దిస్ వన్ నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్.
తప్పకుండా తప్పకుండా. ఐ థింక్ వి ఆర్ ఎండ్ ఆఫ్ షో, మనం 1 మినిట్ ఎక్స్ట్రా తీసుకున్నాం కూడా, బట్ ఐ థింక్ ఇట్స్ వర్త్ హావింగ్ ద కన్వర్సేషన్. ఓకే, సో థ్యాంక్స్ అండి, అందరికి నమస్కారం, ఇలానే వింటూ ఉండండి. వేదిక 15 ఎపిసోడ్లు కంప్లీట్ చేస్తున్నాం మేము.
యా, దట్స్ కరెక్ట్. థ్యాంక్ యూ అండి, నమస్కారం.
నమస్కారం.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు వేదిక కార్యక్రమం, December 9, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.